శివన్నంచతుర్ భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. యో నిత్యమచ్యుత పదాంబుజ యుగ్మ రుక్మా వ్యామోహతస్తదితరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోస్య దయైక సింధో రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మవిద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహభ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహితః ప్రజ్ఞానఘనః ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి. ఆనందైకరస ప్రసార విలసన్ మందస్మితాస్యం కృపాపారీణం నిజభక్తమానసనవాం భోజాతభానోదయం. కాళజ్ఞాన విదగ్రిణిం శివకరం కాళీ సమం సద్గురుం బ్రహ్మజ్ఞానమయం నమామి హనుమత్కాళీ ప్రసాదాహ్వయం. అరుణాం కరుణాతరంగితాక్షీ ద్రుతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదివిరావృతామయూకై అహమిత్యేవ విభావయే భవానీ. ధ్యాయే పద్మాసనస్తాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీ హేమాభాం పీతవస్త్రాం కరకలితలసద్ధేమ పద్మాంబరాంగీ సర్వాలంకారయుక్తాం సతతమభయదాం భక్తనమ్రాం భవానీ. శ్రీవిద్యాం శాంతమూర్తిం సకలసురనుతాం సర్వసంపత్ప్రదాత్రీం యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. ప్రియ భగవద్బంధువుల్లారా, సద్గురుదేవుల పరమ పరిపూర్ణమైనటువంటి అనుగ్రహంతో శ్రీ గురుదేవులు మనకు అనుగ్రహించిన శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవ కార్యక్రమాల్లో మనం చక్కగా అమ్మ యొక్క అనుగ్రహంతో 10వ రోజులకు ప్రయాణం చేస్తున్నాం. చక్కగా ఈ రోజున మహానవమి అంటే మనకు నవములు చాలా వస్తాయి. శివరాత్రులు ఎలాగైతే మాస శివరాత్రులుగా మనకి అమావాస్య ముందర కనబడుతూ ఉంటాయో, అలాగే నవములు ఎన్నో కనబడుతుంది కనబడినా మనకిది మహానవమిగా మనకు అమ్మ మనకు అందించారు. ఈ 3 రోజులు కూడా చాలా విశేషంగా అమ్మ అష్టమి నవమి దశమి చక్కగా మనకు నిన్నటి రోజున అమ్మ దుర్గగా దర్శనమిచ్చి, ఈ రోజున మహిషాసుర మర్దనిగా అమ్మ మనకి కనబడుతూ మనలో ఉండేటువంటి అజ్ఞానాంధకారాన్ని దునుమాడడానికి అమ్మ చేసినటువంటి ప్రయత్నం. మనకమ్మ చక్కగా అవతారాల్లో ఉండే విశేషాలు మనకి ప్రవచనం అమ్మ బోధామృతం ద్వారా అందిస్తూ మనకు ఒక సూచన చేశారు నిన్నటి రోజున. ఎవరైతే ప్రతినాయకుడు ఉంటాడో వాడు ముందుగా రాడు, ముందుగా వారి సైన్యాన్ని పంపిస్తూ ఉంటాడు. ఇక్కడ ప్రతినాయకుడికి ఉండే లక్షణం ఏమిటంటే వాడి కోరిక ప్రధానం, అది తీరడం కోసం బంధువులు వెళ్ళిపోయినా పర్వాలేదు, కొడుకులు వెళ్ళిపోయినా పర్వాలేదు, తనకు తండ్రి లాంటి వారు తండ్రిగా ఉండేవాడు వెళ్ళినా పర్వాలేదు. ఎందుకంటే మహిషాసురుడికి రక్తబీజుడు గతంలో తండ్రిగా ఉన్నాడు, అంటే తండ్రి మమకారం తీరక రక్తబీజుడిగా వచ్చాడు అని మనకి దేవీ భాగవతం చెప్తోంది. అలాగే ఇక్కడ మహిషాసురుడు అంటే అజ్ఞానానికి ప్రతీక, మహిషము అంటే మనం మొదట్లో చెప్పుకున్నాం కదా దున్నపోతు అని. అందుకనే ఇక్కడ మనకి చక్కగా అమ్మ ఈ 9 రోజుల పాటు అమ్మ లీలా వైభవాన్ని చాలా చక్కగా చెప్పారు అమ్మ. ఎందుకంటే అమ్మ అవతారాలన్నీ కూడా బోధస్వరూపమే. మొట్టమొదటి రోజున బాలగా వచ్చి చెప్పారు అమ్మ, చిన్న పిల్లగా వచ్చి బుద్ధి చెప్పారు. అంటే అక్కడ మనకేమర్థం చేసుకోవాలి, మనకు జ్ఞానం అందించే వారిని మన వయస్సుతో చూడకూడదు. వృద్ధులు అనేవాళ్ళు దేంతో పిలువబడతారు అంటే జ్ఞానంలో వృద్ధులు. వృద్ధుల, వయస్సుతో వృద్ధుల. వయస్సుతో వృద్ధులు బోలెడ మంది కనిపిస్తారు, కానీ జ్ఞానవృద్ధులు అనేటువంటి వాళ్ళు మనకు అరుదుగా కనిపిస్తారు. జ్ఞానవృద్ధులు అంటే వాళ్ళు పలికేటువంటి బోధ, పలికేటువంటి మాటల ద్వారా వాళ్ళ గొప్పదనం, వాళ్ళ పెద్దరికాన్ని మనం అంగీకరించాల్సి వస్తుంది. అలాగే ఇక్కడ కూడా అమ్మ మొదటిలో బాలగా వచ్చి చెప్పారు, బుద్ధి చెప్పారు, కానీ వినలేదు. కానీ అమ్మ గాయత్రిగా వచ్చి మంత్రము చెప్పారు, వినలేదు. అన్నపూర్ణగా వచ్చి భుక్తి చెప్పారు, వినలేదు. సరస్వతిగా వచ్చి జ్ఞానము చెప్పారు, వినలేదు. అంటే ఎన్ని రకాలుగా అమ్మ ప్రయత్నం చేస్తుంది మార్పు కోసం. మనలో ఉండేటువంటి రాక్షస గుణాల మార్పే భగవంతుడు కూడా కోరుకునేది కూడా. గుణానికి ముందు మనం ఎలా ఉన్నాం, గుణం తొలగిన తర్వాత ఎలా ఉన్నాం, ఇదే మనకి గురువు గారి దగ్గర చేరిన తర్వాత మన జీవితం ఎలా ఉంది, గురువుగారి చేరక ముందర మన జీవితం ఎలా ఉంది. అలాగే మహిషాసురుడు కూడా అమ్మ దగ్గరకు చాలా మందిని రాయభారానికి పంపిస్తాడు. అలాంటి మహానవమి పర్వదినం అంటే మహిషాసురు మర్దనం జరిగినటువంటి పర్వదినం. మనకి పురుష సూక్తంలో కూడా చెప్తారు, త్రిపాదుర్ధ ఉదయ పురుష అని వేదం చెప్తోంది. సంవత్సరం అంటే 365 రోజులు. 365 రోజుల్లో మూడు పాదాలు తిరగగానే పురుషుడు జన్మిస్తాడు అని మనకు పురుష సూక్తం చెప్తుంది. అంటే తల్లి గర్భం ధరించిన తర్వాత ఎన్నాళ్ళకు బిడ్డన గంట ఉందంటే 9 నెలలు. 9 నెలలు దాటిన తర్వాత మనకు బిడ్డన కనడం జరుగుతుంది. అంటే మూడు భాగాలు, సంవత్సరంలో మూడు భాగాలు గడిచిన తర్వాత, అంటే భాగానికి 3 నెలలు చొప్పున వేసుకున్నా 3 భాగాలు అంటే 3 3 9 నెలలు. 9 నెలలు జరిగిన తర్వాత పురుషుడు ఉద్భవిస్తున్నాడు అని మనకు వేదమాత చెప్తుంది. అదే చక్కగా ఇక్కడ అమ్మ కూడా 9 రోజులు ప్రయత్నం చేసింది. 9 అనేటువంటి సంఖ్య చాలా గొప్ప సంఖ్య, మార్పు లేనటువంటి సంఖ్య. మీరు 9తో దేన్నైనా హెచ్చవేసి చూడండి, మరలా తిరిగి దాన్ని కూడితే మళ్ళీ 9 వస్తుంది. 9 2 18, 1 8 కూడితే 9, 9 3 27, 2 7 కూడితే 9, 9 4 36, 3 6 కూడితే 9, 9 5 45, 4 5 కూడితే 9. అలాగా 9 అనేటువంటిది ఒక మార్పు లేనటువంటి సంఖ్య, విశేషమైనటువంటి సంఖ్యగా చెప్తారు అష్టాదశ పురాణాలు. 1 8 కూడండి 9 వస్తాయి. అలాగే మనకు 18 అనే సంఖ్య చాలా గొప్ప సంఖ్య. మహాభారతానికి కూడా 18 పర్వాలు, భగవద్గీత 18 అధ్యాయాలు. ఇలాగా ఆ 1 8 సంఖ్య 9 సూచిస్తుంది అన్నమాట. అలాగే అమ్మ కూడా మహానవమి. ఆ నవమి నాడే మనకు రామచంద్రమూర్తి జననం జరిగింది, అష్టమి నాడే కృష్ణ భగవానుడు జననం జరిగింది. అలాగే మనకు అష్టమి నవములంటే లోకంలో ఏ పనినైనా ప్రారంభానికి మనం అంతగా ఇష్టపడం, కానీ ఇక్కడ మనం అర్చన విధానం వచ్చేటప్పటికీ అష్టమి అంటే దుర్గాష్టమి, నవమి అంటే మహానవమి, శ్రీరామనవమి, ఇలాగ కృష్ణ జన్మాష్టమి, ఇలా గొప్పగా చూస్తాం. అలాగే ఇక్కడ కూడా మనకి అమ్మ చక్కగా 10వ రోజును మనకి నవమి తిథి రోజున మనకి దేవి భాగవతంలో, ఇంకా మనం మొదటి స్కందంలోనే ఉన్నాం, శుకయోగీంద్రుల వారు వ్యాస భగవానుడి ముఖస్థుగా ఎటువంటి విషయాలు వింటున్నాడు అంటే మొదటి రోజున మనకి రేఖక గారు చెప్పినట్టు గుర్తు, ఎక్కడైనా ఒక వాదం పెరిగేది కాకుండా నీలో సంశయాన్ని రహితం కలిగింపజేసేటువంటి మాటలు అవి మనం తోసిపుచ్చడానికి వీల్లేదు. ఎక్కడైనా ఇద్దరి మధ్య వాదం జరుగుతుందనుకోండి, ప్రాపంచికమైన వాదన అయితే మనకు అవసరం లేదు, కానీ పరమాత్మ సంబంధమైనది, ఆత్మ సంబంధమైనది అయితే దాన్ని మనం జాగ్రత్తగా విని తీరాలి అక్కడ. అందుకని దానికి సంవాదము అని పేరు. ఇక్కడ 2 సంవాదాలు కనిపించాయి, ఒకటేమో వ్యాసుడు శుకుడు సంవాదం, తర్వాతది శుక జనక సంవాదం. అంటే ఇక్కడ కూడా గురు శిష్యుల మధ్య సంవాదమే. మనకి మామూలుగా పుత్రుడు తండ్రి గారు, వ్యాసుడు శుకుడు ఇలా కనిపించారు, కానీ ఇప్పుడు జనకుడు దగ్గరికి వెళ్ళబోతున్నాడు ఈయన. ఆయన ఒక మాట చెప్పాడు వ్యాస భగవానుడు ఎవరితో, కుమారుడితో. ఆయన చక్కగా నువ్వు బంధకరమని ఏదంటున్నావో, అలా బంధనం లేకుండా కాలంలో విముక్తులైన వారున్నారు సుమా. మనకు కూడా చూడండి భగవద్గీతలో ఎవరికండి స్థానం ఇచ్చారు, గీతామహాత్మ్యంలో అంత గీతామహాత్మ్యంలో ఎవరికి స్థానం ఇచ్చారంటే జనకుడికి ఇచ్చారు. అంటే జనకుడు జీవన్ముక్తుడు అంటే మనకు మహాత్ములు చెప్పారు, అది మనం పొందగలిగి వదిలేయడం కాదయ్యా, పొందలేక వదిలేయకపోవడం అది వేరే విషయం, పొందగలిగి కూడా వదిలేయడం త్యాగం. లోకంలో చూడండి మనకి ఏదైనా అందకపోతే ఆ వస్తువు యందు మనం ఇంకో రకమైన భావన పొందుతాం. కానీ ఇక్కడ పొందగలిగి కూడా వదిలేయడంలో త్యాగం ఉంటుంది అక్కడ. అలాగే ఇక్కడ కూడా అన్ని భోగాలు పొందగలిగే ఉన్నాడు జనక మహారాజు. ఆయన పొందలేక నిస్పృహతో లేడు. అంటే ఆస్తులు లేవనుకోండి, ఆస్తిలో ఏముందండి అని మాట్లాడచ్చు. ఆస్తి ఉండి కూడా దాన్ని ఎలా చూస్తున్నాడు, సంపద ఉండి కూడా ఎలా చూస్తున్నాడు, రాజ్యాన్ని అనుభవిస్తూ ఎలా చూస్తున్నాడు, ఈ విషయాలు కాస్త శుకుడికి ఆయనకి కాస్త సందిగ్ధావస్థలో పడేసాయి. సందేహం కలిగింది ఆయనకి. ఇదేమిటండి, బాగా అన్నం తిన్నవాడు నేను పస్తున్నాను అనడం ఎంత అబద్ధమో, 10 మంది పిల్లలు కలిగిన వాడు నాకు సంసారం లేదనడం ఎంత అబద్ధమో, రాజరికంలో ఉండి రాజ్యం చేస్తూ ఇంత గొప్పగా ఆయన అందరినీ చూస్తూ మరి జీవన్ముక్తులు ఎలా అయ్యాడు ఆయన, ఈ విషయం నాకు తెలుసుకోవాలని ఉంది అని చక్కగా అక్కడికి పంపించాడు. ఇలా పంపించినటువంటి ఆయన మిథిలా నగరానికి ప్రయాణం అయితే ఆయన శుకుడు తండ్రి పాదాలకు నమస్కారం చేసి బయలుదేరాడు. మహానుభావ అనుమతించండి, మీరు తండ్రిగా ఇంత వ్యాకులు పడుతున్నారు కనుక మిమ్మల్ని చూడలేక నేను బయలుదేరుతున్నాను. జనకుడు పాలించేటువంటి విదేహ దేశాలకు బయలుదేరుతున్నాను. దండం లేకుండా రాజ్యం ఎలా ఏలుతున్నాడో నేను చూడాలి. ఒకళ్ళు ఏదైనా కామం పెట్టుకు చేశాడనుకోండి కార్యం, అది బంధనము, లేకపోతే నావలన కలిగిందనేటువంటి అహము రావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు అతనికి ఏమాత్రము బంధనం లేదనుకోండి, ఎలాంటి ఆలోచన లేదనుకోండి, బంధనం ఎలా కుదురుతుంది? మనం బాగా కొద్దిగా మనం అర్థమయ్యేట్టు చెప్పుకోవాలంటే ఓ చిన్న కథ చెప్తారు మహాత్ములు. ఓ 2 రాజ్యాలు ఉన్నాయి. ఆ 2 రాజ్యాల్లో ఒకరు బాగా ఇది గొప్ప రాజు, ఆయన ఈయన కంటే కూడా గొప్ప ఆయన. ఆయనకి రాజ్యాలు ఎక్కువే, సంపద ఎక్కువే, సేనాధిపతులు ఎక్కువే, కానీ ఆయనకి శాంతి లేదు. కానీ తనకంటే కిందవాడు సామంతరాజు, ఆయన ఆనందంగా ఉంటున్నాడు, ఎప్పుడు దిగులుగా ఉన్నట్టు కనిపించలేదు. ఈయన అనుకున్నాడు నాకంటే తక్కువ వాడు ఎలా ఆనందంగా ఉన్నాడు. ఆనందం అనేది బాహ్య వస్తువుల్లోనే లభ్యమయ్యేదైతే ఆయన కంటే నేను బాగా ఉన్నవాడిని, ఆయన కంటే ధనంలో ఉన్నవాడిని, ఆయన కంటే సేనాధిపతులు నాకు ఎక్కువ, రాజ్యం ఎక్కువ, మరి నాకు లేని శాంతి అతనికి ఎలా కలుగుతుంది అని ఆయనకు ఒక సందేహం కలిగి ఓ రోజున సామంతరాజును పిలిచాడు. ఆయన పిలిచి, అయ్యా నువ్వు నేను రాజ్యాలు మార్చుకుందామన్నాడు. ఆయన సామంతరాజు గారు చెప్పారు, మీకు ఈ విషయం అవగతం కావాలంటే మీ రాజ్యంలోకి నేను వస్తాను, నా రాజ్యంలోకి మీరు వెళ్ళండి అన్నాడు. వెంటనే రాజ్యాలు ఎక్స్చేంజ్ చేసుకున్నారు ఇద్దరు. ఇప్పుడు ఈయన రాజ్యంలో పెద్ద ఆయన రాజ్యంలో చిన్న ఆయన ఉంటున్నాడు, చిన్నవాడిగా ఉన్న ఆయన రాజ్యంలో పెద్ద ఆయన ఉంటున్నాడు. కొంతకాలానికి పెద్ద ఆయనకు చాలా తృప్తి అనిపించింది. రోజులు గడిచే కొద్దీ ఆ పైన ఉండేటువంటి దానిలో లేని ఆనందం కింద సామంతరాజుగా ఉన్న ఆయన రాజ్యంలో శాంతిగా ఉంటున్నాడు. ఆయన కొంతకాలానికి వీళ్ళ సమయం పెట్టుకున్నారు. 1 నెల తర్వాత 2 నెలల తర్వాత 2 నెలల గడువు పెట్టుకున్నారు. గడువు పూర్తి కాగానే ఈ చిన్న ఆయన పెద్ద ఆయన దగ్గరికి వచ్చాడు, తన రాజ్యం దగ్గరికి వచ్చాడు. ఏమైనా గడువు తీరిపోయింది, రాజ్యాలు ఎక్స్చేంజ్ చేసుకున్నాం, నీ రాజ్యంలోకి నువ్వు వెళ్ళి నా రాజ్యంలోకి నేను పెడతానంటే ఆయన అన్నాడు, ఇదేంటోనయ్యా నాకు ఇక్కడ ఈ రాజ్యంలో ఉంటే ఆనందం కలుగుతోంది అన్నాడు. ఆయన అదేంటండి, మీ రాజ్యంలో భోగాలు ఎక్కువ కదా, నా రాజ్యంలో భోగాలు తక్కువ కదా, ఎందుకని మీకు ఆనందం కలుగుతోంది అంటే, అప్పుడు ఆనందం కలగడానికి కిటికీ ఏమిటో చెప్పాడు. ఎవరు చిన్నరాజు ఏం చెప్పాడు, అయ్యా మీరు నాకంటే మీకంటే చిన్న రాజ్యంలో ఉన్నారు, కానీ మీ స్పృహలో ఏం జరుగుతోందంటే ఇది నాది కాదు, ఇది ఆయనది, ఆయన వచ్చినప్పుడు మళ్ళీ ఈ రాజ్యం నేను అప్పచెప్పాలి, ఇది నాది కాదు, నాది కాదు, నాది కాదని మీకు నిరంతరం మీకు అనుభవానికి వస్తుంది. ఎప్పుడైతే మీరు ఉండి కూడా ఇది నాది కాదు అనే భావన మీరు పొందారో అప్పుడు మీరు శాంతిగా ఉన్నారు. ఆయన ఈ రాజ్యంలోనే ఉంటున్నాడు, ఈ రాజ్యంలో ఉంటూ కూడా ఇది నాది కాదు, నాది కాదనే భావన ఆయనకు నిద్రలో లేపడిగినా ఈ రాజ్యం ఎవరిది అంటే ఫలానా వారిది, అంతేగాని నాది కాదు. మరి ఇక్కడ లేడా ఉన్నాడు, మరి ఉండి కూడా దేన్ని అనుభవిస్తున్నాడు, నాది కాదు అనేటువంటి స్థితిలో ఉన్నాడు. ఇప్పుడు ఆనందానికి కారణం ఏది, దీనిలో ఉన్నా కానీ ఇది నేను కాదు అనే భావన నిరంతర విచారణ ద్వారా తను అనుభవిస్తున్నాడు. కాబట్టి అనుభవంలో ఏమైంది, ఆయనకి ఆనందం కలిగింది, చిన్న రాజ్యమే కానీ ఆనందం కలిగింది. ఇప్పుడు పై రాజ్యంలోకి వెళ్ళేటప్పటికీ సింహాసనం నాది, ఇక్కడ ప్రజలు నావారు, ఇక్కడ ధనాగారం నాది, సేనాధిపతులు నావాళ్ళు, ఈ భావన ఎప్పుడైతే నాది 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 అనేది బాగా పట్టిందో, ఆ నాది అనే దానిలో ఎప్పుడైతే బంధితులయ్యాడో పెద్ద రాజ్యంలో కూడా ఆయనకి ఆనందము శాంతి లేకుండా పోయాయి. ఇక్కడ దాని రహస్యం తెలుసుకున్న తరువాత ఇప్పుడు ఆ చిన్నరాజు చెప్పాడు, అయ్యా తమరు నా రాజ్యంలో ఉండి, నా రాజ్యంలోని ఉన్నా కూడా ఇది నాది కాదు నాది కాదనే స్థితిని మీరు ఎలా అనుభవిస్తున్నారో, ఇప్పుడు మీ రాజ్యంలో ఉండి కూడా మనసు ప్రశాంతత పొందడానికి మనం ప్రశాంతంగా ఉండాలి. కల్లోలం మనం చేయకూడదు, కల్లోలం చేయగలిగేటువంటి స్థితిలోకి మనస్సుని నెట్టేయకూడదు. అందుకని ఇక్కడ ఈయనకు ఆశ్చర్యం కలిగింది, ఆయనకు రాజ్యం ఉంది, బోడంత సంపద ఉంది, ఆయన బోడంత సంసారంలో ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళమంటున్నాడే మా నాన్నగారు. కానీ మా నాన్నగారి కోసం కాదు, ఈయన జీవన్ముక్తుడు ఎలా అయ్యాడో తెలుసుకోవాలి అని బయలుదేరాడు. అలాగా వ్యాసుని అడిగాడు, అనుమతి అడిగాడు శుకుడు. తర్వాత శుకులు వారు వ్యాసుల వారికి పాద నమస్కారం చేసి బయలుదేరాడు. నువ్వు తిరిగి ఇక్కడికే రావాలి, ఇంకెక్కడికి వెళ్ళకూడదు, నేను చూస్తూ నేను సుఖంగా బ్రతకాలి, ఇదే నా కోరిక అని వ్యాసుడు చెప్పాడు. సరే శుకుడు అలాగా బయలుదేరి వెళుతూ ఉన్నాడు, దేశాన్ని చూస్తున్నాడు, రకరకాల ధర్మాల్ని మనుషుల్ని గమనిస్తున్నాడు, చెట్టు చేమ తిలకిస్తున్నాడు. అందుకనే ఊరేగింపు అవసరం అన్నారే. ఊరేగింపు అంటే అర్థం ఏమిటి? ఊరు ఎరిగింపు, ఊరేగింపు అన్నారు. ఊరు ఎరిగింపు అంటే మనం ఎక్కడికి పెడితే ఏ ధర్మాలు ఉంటాయి. అందుకని రామచంద్రుల వారికి విశ్వామిత్రుల వారి వెంట పంపుతూ వశిష్ఠుల వారు ఒక మాట చెప్తారు, ఇది మీ అబ్బాయికి ఉపయోగపడుతుంది సుమా అన్నాడు ఆయన. ఎందుకంటే ప్రయాణంలో మీ వాడికి కొన్ని ధర్మాలు తెలుస్తాయి. అక్కడ రామచంద్రమూర్తి ఏదో తాటక వద కోసమును మారీచు సుబాహుని దండించడానికి వెళ్ళలేదు. విశ్వామిత్రుడు యాగ సంరక్షణ మిషగా పెట్టుకుని పరిస్థితులు గమనించడానికి విశ్వామిత్రుల వారి ద్వారా బోధన విన్నాడండి. అక్కడ బోధే జరిగింది. మీరు బాగా గమనిస్తే బాలకాండలో వెళ్ళిన ప్రతి చోట ఒక కథ గురించి అడుగుతాడండి రాముడు. ఆయన ప్రయాణం ఊరికే జరగలేదు, కథ అడుగుతాడు. ఏమయ్యా ఇక్కడ ఈ శబ్దం ఎందుకు వస్తుంది, ఇక్కడ ఈ ప్రదేశం ఇలా ఎందుకు నాకు కనబడుతోంది, ఇదిగో ఇక్కడ ఈ రాక్షసులు ఇలా రూపం ధరించడానికి కారణమేమిటి, దీనికి సిద్ధాశ్రమం పేరెందుకు వచ్చింది, ఇక్కడ భాగీరథి, ఇక్కడ శబ్దం ఎందుకు వస్తుంది అంటే అక్కడ అర్థమేమిటి అంటే నువ్వు ప్రయాణంలో నువ్వు బోధని అనుభవించాలి. ప్రయాణంలో కూడా చక్కగా విశ్వామిత్రుడు వారిని ప్రశ్నించాడు ఆయన, దాని ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకున్నాడు రామచంద్రమూర్తి రామాయణం. అలాగే ఇక్కడ కూడా ఈయన ప్రయాణమై వెళ్ళేటప్పుడు రకరకాల పద్ధతులు చూశాడండి. అంటే ఇదేమవుతుంది అక్కడ, ఆయనకు ప్రపంచంలో ఉండేవన్నీ అవగతం అవుతున్నాయి. ప్రపంచంలో ఏమున్నాయి, ప్రపంచము మొన్న అమ్మ చెప్పారుగా, పంచ అంటే విస్తారము, ప్ర అంటే ప్రకృష్టమైన విస్తారం, ప్ర అనేటువంటి అక్కడ వచ్చిందంటే ప్రకృష్టమైనటువంటి విస్తారం. ప్రపంచం అంటే అర్థమేమిటి, ఈ ఐదే ఉన్నాయి సుమా, ఆరోది ఎక్కడా లేదు, మీరు పంచభూతాలనండి ఐదే ఉంటాయి, అలాగే పంచ తన్మాత్రలనండి ఐదే ఉంటాయి, ఇవి ఐదే ఎక్కడైనా రావడానికి కారణం. ఇప్పుడు మనకి ఇన్ని ఇన్స్ట్రుమెంట్స్ కనబడుతున్నాయి, ఇన్ని ఇన్స్ట్రుమెంట్స్ కనబడడానికి కారణం పంచభూతాల్లో ఉన్న కొన్ని మూలాన్ని ఉపయోగించుకుని ఇవన్నీ తయారయ్యాయి. మూలం లేకపోతే ఇవన్నీ లేవు. చూడండి, వాళ్ళు తయారు చేశారు, ఇది తయారు చేశారు అంటున్నారే కానీ ఎవరైనా ఒక నీటి పొట్టును తయారు చేయగలుగుతున్నారా, ఒక ఏది గాలిని. చూడండి, మనకు మొన్న కరోనా వస్తే ఆక్సిజన్ సిలిండర్లు కొరత వచ్చేసి అక్కడ ఎంతెంత పెట్టి మనం కొనుక్కున్నాం. ఒక్కొక్క సిలిండర్ ముందుగానే ఇక్కడ జ్వరం వచ్చిందో రాలేదో ఓ సిలిండర్ బుక్ చేసుకునేవారు, ఇక్కడ కాస్త దగ్గు వచ్చిందో రాలేదో ఓ సిలిండర్ బుక్ చేసుకునేవారు, ముందుగానే అట్టి పెట్టేసుకున్నారు, దాన్ని కూడా ఎంతో వెలకి ఇచ్చి కొనుక్కున్నారు. అదే భగవంతుడు మనల్ని డబ్బు అడగడం మొదలెట్టాడు అనుకోండి, నువ్వు ఒక నెల కరెంటు బిల్లు కట్టకపోతే నీకు దానికి సంబంధించినటువంటి అపరాధ రుసుముతో పాటు వచ్చే నెల బిల్లు కూడా నువ్వు ఎలా చెల్లించాలో, అలాగే భగవంతుడు కూడా నీ ఇంటికో నోటీస్ పంపాడు అనుకోండి, నువ్వు ఇప్పటికీ నీ సిలిండర్ల గాలి పీల్చావు డబ్బు కట్టమని, మన ఆస్తులు అమ్మిన సరిపో, అంత గాలి పీల్చేస్తున్నాం మనం. అంటే భగవంతుడు ఇచ్చిన మూలంలో నుంచి ఇవన్నీ తయారవుతున్నాయి. మనం ఏం చేస్తున్నామంటే మూలాన్ని మరచి వస్తువుని చూస్తున్నాం. అందుకనే వస్తు దృష్టి చేసి వాంచేయుళ్ళు అని ప్రహ్లాదుడికి పేరు భాగవతంలో. ఆయన వస్తు దృష్టి చూడటం లేదండి, వాసుదేవ దృష్టి కలిగి ఉన్నాడు. ఆయన వస్తువుని చూడటం లేదు. ఇప్పుడు ఈ వస్తువు ఉంది, ఈ వస్తువు తయారు కావడానికి మూలమేది, నమ్మ చెప్పారు కదా, ఇది కారణం కరెంటు. కరెంటు కారణం ఏమిటి, గాలి ఉంది, జలం ఉంది. మళ్ళీ నిన్న మనకి నేలబొట్ల ప్రసాద్ ఒక మాట చెప్పారు, ఏది మనకి చెరుకు పిప్పితో కూడా అగ్నిని కూడాను మళ్ళీ కరెంటుకు వాడుకోవచ్చును. అంటే ఇవన్నీ దేనితోటి, దానికి పేరే ఉందండి విద్యుల్లత, మెరుపు. అంటే ఈ ఇన్స్ట్రుమెంట్స్ ఇలా పనిచేయడానికి కారణం పంచభూతాల్లో ఉన్న మూల వస్తువులే. నీరు మూలమే, గాలి మూలమే, అగ్ని మూలమే. ఇలాగ వీటిలో నుంచి మనకి సుందరకాండలో చెప్తారండి, పిడుగులు పుట్టేటువంటి చోటు, మెరుపులు పుట్టేటువంటి చోటులో ప్రయాణం అవుతున్నాడు ఆంజనేయుడు అని చెప్తారు. పిడుగులు పుట్టేటువంటి చోటు, మెరుపులు పుట్టేటువంటి చోటు, అదే చారణ మార్గం. చారణ మార్గం పుట్టే చోటు దగ్గరికి తానెళ్ళి ప్రయాణం చేశాడు. మెరుపు పుట్టే చోటుకి తాను వెళ్ళాడు. మెరుపుని మనం చూస్తున్నాం, పుట్టే చోటులో ప్రయాణం చేసినటువంటి వాడు ఆంజనేయుడు. అంటే మూలంలో వెతికాడు ఆయన, మూలంలో మూల కారణం ఎవ్వడు, అక్కడ ఆ ప్రయాణం అలా చేశాడు ఆయన. అలాగే ఇక్కడ కూడా తిరగడం వల్ల ఏమవుతుందంటే, ముందు మన బుద్ధిలో ఒక్కసారి స్థిరపడిపోవాలండి. మాటి మాటికి చెప్పించుకోవడం కూడా పాడి కాదు. అమ్మందుకే వినడం కూడా వాసన కాకూడదు అన్నారు. ఓ పిల్లాడికి ఓ మాట చెప్పిన తర్వాత పాటికి 10 మాటలు తల్లి చెప్తే ఆ 10ని వాడు చేయకపోతే విసుక్కుంటుందా విసుక్కోదా, 8 మాటలు చెప్పాలంటుంది. అంటే వినడం కూడా వాసన కాకూడదు. ఎందుకు చెప్తున్నారు గురుదేవులు, మాటి మాటికి మనకి చెప్పించుకోవడం కూడా పాడి కాదు, ధర్మం కాదు. అందుకని ఒక్కసారి ఆయన ప్రయాణంలో అన్నింటినీ గుర్తు పెట్టుకున్నాడండి ఆంజనేయ స్వామి వారు. ఆయనకి ఎవరు చెప్పారండి, సుకుడు ఇల్లు ఇది, సారుడి ఇల్లు ఇది, ఇంద్రజిత్తు, జంబూమాలి, సుమాలి, రశ్మికేతు, సూర్యకేతు, విద్యుజుఫ, విద్రుజంస్ట్ర, ఎంతో మంది రాక్షసులు కనిపిస్తారు రామాయణంలో. ఎలా గుర్తు పెట్టుకున్నాడు, ఎవరైనా చెప్పారా, ఇది ఫలానా వారిల్లండి, ఇది ఫలానా వారిల్లండి. మనం ఎప్పుడో ఒక 6 నెలల తర్వాత పోతే, ఒక్కసారి పోతే ఫ్లాట్ లోనే కన్ఫ్యూజ్ అవుతాం. ఒకళ్ళు తలుపు కొట్టపోయి ఒకళ్ళు తలుపు కొట్టేస్తాం. ఏమిటి మన బుర్ర అంటే పనిచేయటం లేదు. ఆంజనేయ స్వామి వారు ఒక్కసారే చూశాడు, అందరి పేర్లు గుర్తెట్టుకున్నాడు, ఎవడి కొంపకు నిప్పెట్టాలో ఎవడి కొంపకు నిప్పెట్టకూడదో తెలుసుకున్నాడు ఆయన. ఒక్కసారి మళ్ళాను మరలా వినలేదు ఆయన. అలాగే ఈయన చూశాడు. చూడటం అంటే అర్థమేమిటి, మళ్ళీ ఇంకోసారి ఇదేమిటి అని ప్రశ్న రాకుండా ఆయన అన్నింటినీ చూసుకున్నాడు, జనపదాన్ని దాటుకున్నాడు, అలా వెళ్ళిపోయాడు. అక్కడ ఒక ద్వారపాల కూడా అడ్డొచ్చాడు. అంతే కదండి, కొత్త వాళ్ళకి ప్రవేశం ఉండదు కదా. ఎవరైనా కొత్త వాళ్ళు పెడుతూ ఉంటే ఎంక్వైరీ చేస్తారు, ఎందుకోసం వచ్చారు, దేనికోసం వచ్చారు, ఎవరున్నారు అని అడుగుతారు కదా. అలాగే ఈయన కొత్తవాడు, శుకయోగీంద్రుల వారు మిథిలానగరానికి కొత్తవారు. దాంతో ఈయన అక్కడ వాళ్ళకి కొత్తవాడిగా కనబడ్డాడు. కానీ నివారించగలిగిన వారు ఎవరు, ద్వారపాలకుడు. ఆయన అడిగాడు, నువ్వెవరు, నీకు పని ఏమిటి అని ప్రశ్నించాడు. ఇది అందరూ వేసుకోవాల్సిన ప్రశ్న, మనమెవరం, ఎందుకు వచ్చాం. కస్తవం కోహం కుతాయాత, అంటే సోహం కోహం, ఇది ఎవరు, అందరూ వేసుకోవాల్సినటువంటి ప్రశ్నే. నేను ఎవరిని అనేటువంటి ప్రశ్న మనకి ఆ అమ్మ మనకి వారి బోధామృతులను అందింపచేసేది ఇదే. మనం ఏ స్వరూపమైన ఉన్నామో దాన్నే మనకి రోజు గుర్తు చేస్తున్నారు. ఎందుకని, మనం మర్చిపోతున్నాం గనక, మర్చిపోవడం మన స్వభావం కనుక వాళ్ళు మళ్ళీ మనకు గుర్తు చేస్తున్నారు. ఇక్కడ ఈయన ఒక ప్రశ్న వేశాడు, అసలు నువ్వెవరివి, నువ్వెందుకోసం ఇక్కడికి వచ్చావని. మనం అదే మర్చిపోతున్నాం. అర్జునుడు ఎలాగైతే యుద్ధరంగంలోకి వచ్చి యుద్ధం చేయటం మర్చిపోయాడో, అలాగే మనం కూడా మన పనిని మనం మర్చిపోతున్నాం. అందుకని గుర్తు చేస్తున్నాడు ఆయన. సమాధానం ఎవరు చెప్పాలి, భగవంతుడే చెప్పాలి. అవ్యక్తాదీని భూతాన్ని వ్యక్త మధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్ర కాపరి దేవన. ఎప్పుడైతే ఈ ప్రశ్న వేశాడో, ఇక ఆయన ఉలుకు పలుకు లేకుండా అలా నిలబడిపోయాడు. ఈయన అంటున్నాడు, ఏమయ్యా నీకేమైనా మూగతనం వచ్చిందా, నేను చెప్పిన మాటలు నీకు వినబడ్డా లేదా, చెవిడు వచ్చిందా, ఇలా నువ్వు నేను అడుగుతున్న మాటలు నీ చెవి చేరుతున్నాయా లేదా, ఎందుకు సమాధానం చెప్పడం లేదు. కులశీలాలు ఎలాంటివో తెలియని వ్యక్తికి ఇక్కడ ప్రవేశం లేదు. ఏమండి, అసలు జ్ఞానం పొందడానికి అడ్డుపడే మొట్టమొదటి విషయం ఏమిటంటే దేహాభిమానమే. అడ్డుపడేటువంటిది దేహాభిమానమే. దేహాభిమానం పోతేనే మనకి ఏది కావాలో అది పట్టుబడుతోంది. అందుకని ముందర శుకుడికి ఒక అభిమానం ఉందండి. ఏమి అభిమానం అంటే, నేను వ్యాసపుత్రుణ్ణి, నేను అయోనిజుణ్ణి, ఈ రెండు కూడా తండ్రి దగ్గర కూడా మాట్లాడాడు. ఒకటి ఆయన జన్మ, రెండవది ఆయన ఎవరి కుమారుడు. వ్యాసుడితో ఇదే వాదించాడు, నాన్నా నేను అయోనిజుణ్ణి. ఈ మాట 2 మార్లు 3 మార్లు మాట్లాడతాడు దేవీ భాగవతంలో. అంటే పుట్టుకు సంబంధించినటువంటి అహం ఒకటి చొరబడింది అక్కడ. నేను అయోనిజుడిని అంటే మీరంతా యోనిజులు, నేను కొద్దిగా మీకంటే గొప్పవాణ్ణి, నేను అయోనిజుణ్ణి, ఇది ఒక మాట అన్నాడు. ఇంకోటి ఏంటి, సమస్త ధర్మశాస్త్రాలు తెలిసిన మీ కుమారుణ్ణి, వ్యాసపుత్రుణ్ణి, ఇది ఒక అభిమానం ఉంది. ఇది దేహాభిమానం. ఇది పోతే కానీ లోపలికి ప్రవేశం లేదు. మిథిలా అనేటువంటి నగరంలోకి ఎవరికి ప్రవేశం అంటే, ఎవరైతే ఇది శిథిలమైపోయేదని గుర్తిస్తారో. ఇది మిథిలా నగరానికి అధిపతి అయిన జనకుడు. శిథిలమయ్యేటువంటి దేహంలో ఎవరు ప్రకాశించడం చేత ఇది వెలుగుతోందో దాని రహస్యం ఎరిగిన వాడు జనకుడు. అందుకే అష్టావక్రుల వారు ఓ మాట అంటాడు జనక మహారాజు గారితో, వారిద్దరికి వచ్చిన సంవాదం జరుగుతోంది అష్టావక్ర గీతలో. అలా జరిగినప్పుడు ఒక నిర్ణయం జరుగుతోంది. ఏమిటది? గుర్రం రికాబులో కాలు పెట్టి అవతల కాలు చేర్చే లోపల ముక్తి వస్తుంది అని అక్కడ నిర్ణయం జరిగింది సభలో, బ్రహ్మ సభలో. దాని ఆయన అన్నాడు, ఏమయ్యా ఇది నోటితో చెప్తే ఎలా సరిపోతుంది, దీన్ని నిరూపణ చేయాలి కదా అంటే, వాళ్ళు శాస్త్రంలో ఉన్నదాన్ని చెప్పారే కాని అనుభవం లేదు అక్కడ. దాంతో అందరినీ సముద్రాల పాలు చేస్తున్నాడు ఈయన. ఎవరు? మహానుభావుడు జనకుడు. ఎందుకని? అక్కడ ఒక కొంతమంది ఋత్వికులు అవసరమయ్యారు ఒక యాగానికి. ఆ వరుణము అనేటువంటి ఆ ఏదైతే ఒక లోకం ఉందో వరుణలోకం, ఆ వరుణలోకంలో ఒక యాగం జరుగుతుంది. ఆ యాగానికి ఉత్తమమైన ఋత్వికులు కావలసి రావడంతో ఆయన ఈ మిష పెట్టి అక్కడ వాళ్ళకు పంపడం జరుగుతోంది. జనక మహారాజు అక్కడికి పంపిస్తున్నాడు వీళ్ళందరినీ కూడా. అయితే ఇక్కడ ఈ అష్టావక్రులు వారి తండ్రి గారు కహోడుడు ఆయన పేరు. ఆ కహోడుడు అనేటువంటి ఆయనకు సుజాత అనేటువంటి ఆవిడ భార్య. ఈయన వేదం చెప్తూ ఉండేవాడు పిల్లలకి. వేదం చెప్తుంటే ఓ రోజున తండ్రి గారు చెప్పినటువంటి వేదంలో ఓ చిన్నపాటి స్వరదోషాన్ని గమనిస్తాడు లోపలున్న పిల్లవాడు. దాన్ని తండ్రి గారు మీరు తప్పుగా ఉచ్చరిస్తున్నారు అని చెప్పడంతో, నువ్వు బయటికి రాకుండా ఇలా వంకర మాటలు మాట్లాడిస్తున్నావు, అలా నీవు నీ తల్లి గర్భంలో 8 వంకరలు కలిగిన వాడవి అవుదువుగాక, అష్టావక్రుడని నీకు పేరు వచ్చింది. ఆయన తండ్రి గారికి నమస్కారం చేశాడు. నాన్నగారు మీకు చాలా ధన్యవాదాలు, ఎందుకంటే శరీరం వంకరపోతుందే కానీ బుద్ధి వంకరపోదు కదా అన్నాడు ఆయన. చూడండి, అష్టావక్రుల వారు దేహాన్ని చూడలేదు. ఆయన దేహం బయటికి రాకముందే 8 వచ్చేసాయి ఆయనకి లోపలే తల్లి గర్భంలోనే. కానీ ఆయన దేహాన్ని గురించి బాధపడలేదు. ఏదో కాలుంకర పోయింది, కన్నుంకర పోయింది అని అనుకోలేదు ఆయన. నా బుద్ధి వంకర పోలేదు కదా అని ఆయన ఆనందపడ్డాడు. ఇప్పుడు బయటికి వచ్చాడు. వచ్చిన తర్వాత తండ్రి గారు జనక మహారాజు సభకి వెళ్ళారు. అక్కడ సమాధానం చెప్పలేకపోవడంతో వరుణ సభాభవనానికి పంపించబడ్డాడు. ఇప్పుడు ఇక్కడ బయలుదేరింది. అష్టావక్రుల వారు ప్రయాణం చేశారు. జనక మహారాజు గారి కొలువుకు ప్రయాణం చేశాడు. ప్రయాణం చేస్తే ఏమండి, మరి చెప్పేవారు గురువు కదా, వినేవారు శిష్యులు కదా, మరి గురువు ఎక్కడ ఉంటే అక్కడికి వచ్చి శిష్యుడు బోధ వినాలి కదా, అలాగని నేను మిమ్మల్ని మీకు సమాధానం చెప్పడానికి నేను ప్రయాణమై పెడుతున్నాను, మీరు కూడా అడవికి రావాలి. అలాగే అడవికి తీసుకెళ్ళాడు. గుర్రం రికాపులో కాలు పెట్టి అవతల కాలు పెట్టే లోపల ముక్తి వస్తుంది అని కదా అక్కడ శాస్త్రం నిర్ణయం. అలాగే గురువు గారికి ముందు చెప్పారు, నువ్వు చెయ్యి, ఆ పని చెయ్యి, నేను నీకు సమాధానం చెప్తాను. గుర్రం రికాపులో కాలు పెట్టాడు. కాలు పెట్టి ఇలా కాలెత్తి అలా ఆ ఇలా ఇంకో కాలు పెట్టే లోపల జనక మహారాజు గారిని ఆజ్ఞాపన చేశాడు గురుదేవుడు. అష్టావక్రుల వారు, ఏమయ్యా ముందు గురుదక్షిణ వారి మర్చిపోయాను, ఇస్తావా? ఏమిటి గురుదక్షిణ? నీ తను మన ధనములు నాకు అర్పణ చేయన్నాడు. ఇచ్చేశాను గురుదేవ అన్నాడు. అయితే అలాగే ఉండన్నాడు ఆయన. ఇప్పుడు తనువు తనది కాదు కదా, తనువుకు స్వతంత్రత ఎక్కడది? తనువు ఇచ్చేశానన్నప్పుడు స్వతంత్రత ఉంటుందా? అందుకని కాలు అలాగే నిలబెట్టాడు జనక మహారాజు. ఎందుకని? గురువు గారు చెప్తేనే ఇప్పుడు మళ్ళీ కాలు పెట్టాలి. అందుకని తనువు తనది కాదు. మనస్సు సంకల్ప వికల్పాలు, మనస్సు సంకల్ప వికల్పాలు ఉంటేనే కదా పనిచేస్తుంది. ఇప్పుడు ఇక్కడి నుంచి లేచి వెళ్ళాలన్నా మనసు పనిచేయాలి, బయట నుంచి వచ్చి ఇక్కడ కూర్చోవాలన్నా మనసు పనిచేయాలి కదా. ఏదో ఒక సంకల్పం ఉంటేనే కదా అక్కడి నుంచి ఇక్కడికి రావడం సంకల్పం, ఇక్కడి నుంచి బయటికి వెళ్ళడం వికల్పం. కాబట్టి రెండు జరుగుతున్నాయి కదా, మనసు ఉంటేనే కదా కార్యం జరుగుతుంది. కాబట్టి మనసు గురువు కర్పణ చేసిన తర్వాత ఇక దానికి స్వతంత్రత ఎక్కడిది? కాబట్టి అలాగే నిలబడిపోయాడు. ఇక ధనము, తాను ప్రభువుని అనే విషయం ఎప్పుడు గుర్తొస్తుంది? నిద్రలో గుర్తొస్తుందా తాను ప్రభువునని? నిద్రలో గుర్తులేదు. అంటే నిజంగా గాఢమైనటువంటి నిద్రలో నువ్వు ఏ స్థితిని అనుభవిస్తున్నావో అదే స్థితిని జాగ్రత్త అవస్థలో కూడా మహాత్ములు అనుభవిస్తారు. గాఢ నిద్రలో మనకి మన ఆస్తి గుర్తు లేదు, మన బ్యాంకు బ్యాలెన్స్లు అమ్మ చెప్తారు కదా, మన బ్యాంకులో ఎంత ఉందో మనకు తెలియలేదు, అసలు మన మెడలో బంగారం కూడా మనకు గుర్తులేదు. రైల్లో పోయేవాడు బాగా బంగారం వేసుకుపోయిన వాడు గాఢ నిద్రపోయిన తర్వాత లేవగానే తడుముకుంటాడు. కారణం ఏమిటి? నేను గాఢ నిద్రపోయా, నా గొలుసుందా లేదా అని ముందు వెతుక్కుంటాడు వాడు. అలాగే గాఢ నిద్రలో గొలుసు గుర్తొస్తుందా? లేదు. కారణం ఏమిటి? అక్కడ మనస్సు పనిచేయలేదు. అంటే గాఢ నిద్రలో మామూలుగా ఉండే మనం ఏ స్థితిని అనుభవిస్తామో జాగ్రత్త అవస్థలో కూడా మహాత్ములు ఆ స్థితిని అనుభవిస్తారు. కాబట్టి ఇక్కడ ఆయన తనువు మనస్సు ధనం, తను రాదు కాదు ఇప్పుడు, తను గురువు గారికి దాసుడు, రాదు బాహ్య ప్రపంచానికి. కానీ ఇప్పుడు తను ఏమయ్యాడు? శిష్యుడయ్యాడు. అంటే ఇప్పుడు గురువు గారు చెప్తేనే ఇన్ని పని చేయాలి. అప్పుడు వెంటనే అలాగే ఆగిపో అన్నాడు అష్టావకుల వారు. ఆగిపోయాడు ఆయన, స్థానుమైపోయాడు, శిల్పమైపోయాడు. ఇక వీళ్ళందరూ బయలుదేరారు. మిథిలా నగరంలో ఉన్న సేనాధిపతులు వీళ్ళందరూ బయలుదేరి, ఈ సన్యాసి ఎక్కడి నుంచి వచ్చాడో, మన రాజుగారిని పట్టుకెళ్ళిపోయాడు, ఏ దిక్కుకు తీసుకెళ్ళి వెళ్ళాడో అని ఆయనున్న దిక్కుకు వెళ్ళేటప్పటికి ఈయన శిల్పంలాగా అలా నిలబడిపోతే వీళ్ళు కదిలిస్తున్నారు, మహారాజా మహారాజా అని పిలుస్తున్నారు. ఇప్పుడు తాను రాజు కాదు కాబట్టి తాను పలకడానికి వీల్లేదు. ఏ ఉలక్క పలక్క ఉన్నారే అని కార్యాన్ని బోధించారు, కర్తవ్యాన్ని బోధించారు, కానీ కదలలేదు. ఎందుకని? కదలికలు తన చేతిలో లేవు గనక. ఇప్పుడు తను రాజు కాదు, కదలికలకు స్వతంత్రం లేదు, తనువు తనది కాదు, అలాగే నిలబడిపోయాడు. ఇప్పుడు ఈయనేదో మంత్రప్రయోగం చేశాడు, నష్టావకులు వారి మీదకి వచ్చేసారు వాళ్ళందరూ. ఈయనేదో మంత్రప్రయోగం చేశాడు, మన రాజు గారిని తెచ్చి ఏదో చేసేసాడు అని ఆయన మీదకి వచ్చేటప్పటికీ ఈయన వాళ్ళందరిని అలా నిలబెట్టి, ఏమయ్యా జనక మహారాజా, నేను ఏదైనా ప్రయోగం చేశానా అన్నాడు. లేదు గురుదేవ అన్నాడు. అదేంటి, మేము పిలిస్తే పలకలేదు, నువ్వు పిలిస్తే పలుకుతున్నాడంటే, ఆయన నాకు తను మన ధనములు అర్పణ చేశాడు. ఇప్పుడు స్వతంత్రత లేదు, నేను పలకమంటేనే పలుకుతాడు, నేను పలకమంటేనే పలుకుతాడు. కాబట్టి ఏమైనా నీ మీదనే ప్రయోగం చేశానా? లేదు. మరి వీళ్ళకి నువ్వు బదులెందుకు పలకడం లేదన్నాడు. నేను వాడికి సంబంధించిన వాడిని కాదు, నీకు సంబంధించిన వాడిని. ఇప్పుడు నాకు వాళ్ళ దగ్గర మనసు పనిచేయటం లేదు, అవన్నీ మీకు అర్పణ చేసిన తర్వాత నాకు స్వతంత్రం ఎక్కడిది అని మాట్లాడాడు జనక మహారాజు. అంటే అంత విశేషమైనటువంటి ఆ తత్వాన్ని తాను అష్టావక్ర గీత రూపంలో ఆ మహానుభావుడి దగ్గర విన్నాడు, ఆయన శ్రవణం చేశాడు, అనుభవించాడు. అలాంటి మహానుభావుడు పరీక్ష పెట్టాడు ఇక్కడ జనకుడు. ఏం పరీక్ష పెట్టాడు? ఈయన ఎవరు, ఎందుకోసం వస్తున్నాడు? ముందు దేహాభిమానం మీద దెబ్బ కొట్టాడు, దానికి శుకుడి అహం దెబ్బతింది. వెంటనే ఆయన అనుకున్నాడు, ఈయన కోసమా నేను ఇక్కడ దాకా వచ్చాను, మిథిలా నగరం చూడడానికి వచ్చానే, ఈ ప్రవేశం దుర్లభమని తేలిపోయింది, మూర్ఖుణ్ణి ఎంత మోహపడి వచ్చాను, రెండు పర్వతాలు దాటాను, మూడేళ్లు నడిచి వచ్చానన్నాడండి. ఇప్పుడు చూడండి, ఒక తత్వ రహస్యం తెలుసుకోవడానికి మూడేళ్లు నడిచి వచ్చారండి శుకయోగీంద్ర వారు జనక మహారాజు గారి దగ్గరికి. మనకి మూడు రోజుల్లో రావాలి తత్వం, ఇంకా మూడు రోజులైనా నయమే, మూడు నిమిషాల్లో రావాలి. నేను మూడు అడుగులు వేసే లోపల నాకు ఆ తత్వం కర్తలామలకమైపోవాలి. ఈ రోజు మంత్రం తీసుకున్నానో లేదో, రేపు పొద్దున మా అబ్బాయికి ఉద్యోగం వచ్చేయాలి, ఈ రోజు దీక్ష మొదలెట్టానో లేదో, మా అమ్మాయి పెళ్లి సంబంధం ఖాయమైపోవాలి, నేను శివాలయంలో ప్రదక్షిణ మొదలెట్టానో లేదో, అన్ని క్యూర్ అయిపోవాలి. ఇలా ఉంటాయి మన ఆలోచనలు. చూడండి, ఒక శుకుడు, మరి శుకుడంటే నిత్య వైరాగ్య సంపన్నం జీవన్ముక్తం సుఖం భజే, ఆయన ఎవరండి అంటే పరాశరాత్మజుడు, వ్యాస భగవానుడు, ఆయన కుమారుడు, ఆయన జీవన్ముక్తుడు. అటువంటి మహానుభావుడు మూడేళ్లు నడిచాడటండి. దేనికోసం? తత్వాన్ని శ్రవణం చేయడం కోసం, బోధని శ్రవణం చేయడం కోసం. మరి గురువు దగ్గరికి మూడేళ్లు నడిచి వచ్చాడంటే ఎంత శ్రద్ధ అండి! శ్రద్ధ ఉంది, కానీ అహంతో కూడిన శ్రద్ధ కూడా ఆటంకమే బోధకి. అహంతో కూడిన శ్రద్ధ ఉంటుందే, నేను దేహము, నేను ఫలానా అనేటువంటిది ఒకటి ఉంటుంది కదా, అది కూడా బోధని పట్టనివ్వదు. అది కూడా ఒక అడ్డు, జల్లెడగా అడ్డుపడుతోంది. అది కూడా తొలిగితే కానీ ఈయన స్పష్టంగా దాన్ని గ్రహించలేదు. అందుకని ముందు దేహాభిమానం దగ్గర ప్రశ్న వేశాడు. ఈయన నువ్వెవరివి, ఎందుకోసం వచ్చావనగానే ఆయనకు దేహాభిమానం గుర్తొచ్చింది. వెంటనే ఆయన అన్నాడు, నేను రెండు పర్వతాలు దాటి వచ్చాను, మూడేళ్లు నడిచి వచ్చాను, అయినా నా కన్న తండ్రి నన్ను మోసం చేశాడన్నాడు ఆయన. ఎవరా కన్న తండ్రి? వ్యాస భగవాను. ఆయన మోసం చేశాడు. ఎవరిని అనుకుని ఏం లాభంలే, ఇది కూడా కర్మఫలమే. అనుభవించాలి కనుక అనుభవించాలి, అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. ఇక సాధారణంగా ధనాశ ఉన్న వాళ్ళు రాజదర్శనాల కోసం తిరుగుతారు, అంతే కదండి. ఎవరికైతే ఆశ ఉంటుందో ఆశ ఉన్నవాడే వాళ్ళ చుట్టూ తిరుగుతాడు. ఆశ లేని వాడు దేనికి తిరుగుతాడు? ఆశ లేకపోతే తిరగవలసిన అవసరం లేదు. ఆశాభాషము తాగని నిడుపు లేదంతంబు రాజేంద్ర అని బలి చక్రవర్తి తో చెప్తారు అక్కడ. అంటే ఆశ ఉంటేనే అవసరం ఉంటుంది. అక్కడ ఓ రాజుగారు ఒక దేవాలయం కట్టి ఒక పూజారి కోసం వెతుకుతుంటే ఒక మంచి పూజారిని పెట్టాడు, కానీ తీర్థం తీసుకోండి ప్రసాదం తీసుకోండి అని రావడం లేదు ఆ పూజారి గారు. రాజుగారికి అనుమానం వచ్చింది, నేను పంపించిన జీడిపప్పు బస్తాలు ఏమవుతున్నాయి, నేను పంపించిన బాదం పప్పు ఏమైపోతున్నాయి, అసలు నేను నివేదన పెడుతున్నాడా లేదా, తీర్థం ఇస్తున్నాడా లేదా అని ఒక రాజభటుల్ని నియమిస్తే వాడు రెండు రోజులు బాగా ఎంక్వైరీ చేశారు. మారువేషాల్లో కైంకర్యాలన్నీ బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. పూజారి ఏది చేయాలో అది చేస్తున్నారు, ఏది నివేదన చేయాలో అది చేస్తున్నారు, సమయానుకూలంగా అర్చనలు జరుగుతున్నాయి, అన్నీ బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. వాళ్ళు వచ్చారు, అయ్యా అన్నీ బాగానే జరుగుతున్నాయి, మీరు ఇచ్చినటువంటి ద్రవ్యం సద్వినియోగం అవుతుందని చెప్పగానే మరి నా దగ్గరికి తీర్థం ఎందుకు రావడం లేదని అడిగాడు రాజుగారు. మరి తీర్థం రావాలి ప్రసాదం రావాలిగా, నా దగ్గరికి ఎందుకు రావడం లేదు అని అంటే వెంటనే ఆయన ఏమన్నాడు, ఆయనతో ఆయనకి మీతో అవసరం లేదండి అన్నాడు. ఆయనకి మీతో అవసరం లేదు, ఏ నేను రాదును కదా అంటే వెంటనే ఆయన అన్నాడు, ఏమండి ఆయనకు మీరు ఇచ్చిన దానిలో దేవుడు నివేదన చేస్తున్నాడు కదా, ఆ దేవుడికి నివేదన చేసిందే తీసుకుంటున్నాడు. ఇప్పుడు ఎలాగో ఆయనకు దేవాలయం ఉంది, ఆ ఆలయంలోనే పడుకుంటున్నాడు ఆయన. ఆయనకు వసతి భయం లేదు, ఆకలి భయం లేదు, వసతి అమ్మవారి ఆలయం ఉంది. ఇక తినడానికి తమరు పంపించినటువంటి ద్రవ్యంలో అమ్మవారికి నివేదన చేసింది, తాను పుచ్చుకుంటున్నాడు. ఇక మిమ్మల్ని ఆశ్రయించవలసిన అవసరం ఏముంది? వెంటనే రాజుగారు అన్నారు, వాడికి ముందు పెళ్లి చేయండి అన్నారు. రాజుగారు చెప్పారు వాడికి ముందు పెళ్లి చేయండి, వాడికి పెళ్లి చేశారు. ఇక వాళ్ళు ఆవిడ ముక్కు పుడకండి, నక్కలేసండి, తాడి పుట్టండి, నల్ల పూసలండి అని అడగడం మొదలెట్టింది. వీడు అడగడం మొదలెట్టడం, వీడు చేయి దాటం మొదలెట్టింది. అడగడం అక్కడ బయలుదేరింది, చేయి దాటం మొదలెచ్చారు. వీళ్ళు ఎన్ని రూపాయలు ఇస్తే తనకు నెక్లెస్ అవుతుందండి, ఇక ఆయన తీర్థం తీసుకుని రాజు గారి దగ్గరికి బయలుదేరడం మొదలెట్టింది. రాజుగారు ఈరోజు అష్టమండి, దుర్గాష్టమి, తీర్థం అండి, మంచిదండి, తీసుకోండి. ఆయన తీసుకుంటే ఏదో ఒకటి ఇస్తారు కదా, ఆయన ఇస్తే కడుపు నిండుతుంది, వీళ్ళు ఇస్తే ఏం నిండుతుంది కనుక. కాబట్టి రాజాశ్రయానికి కారణమేమిటి? కోరికే. ఆ కోరిక చేతే మానవుడు ఇంత ఇదైపోతున్నాడు. నేను ఏం కోరి వచ్చానని ఇక్కడికి రావాల్సి వచ్చింది? ఆత్మతత్వం తెలుసుకోవడానికి వచ్చి కూడా వీళ్ళ చేత మాటలు పడాల్సి వస్తుంది. మొన్న అమ్మ చెప్పారు సిద్ధయ్య గారి గురించి, అమ్మైనా చెప్పారు మనకి, సిద్ధయ్య గురించి చెప్పారు, కక్కడ గురించి చెప్పారు అమ్మ. ఏమండి వాళ్ళ సొంత కుమారులే బ్రహ్మంగారి కుమారులు, ఏంటి ఆధ్యాత్మిక వారసత్వంగా వస్తుందా? వారసత్వంగా వచ్చే రాష్ట్రపాస్తులే, ఆధ్యాత్మికం రాదు. మనం చాలా మంది అనుకుంటాం ఏది భర్త పండితులైతే భార్యకి సమాధానాలు రావాల్సి అవసరం ఉందా, తండ్రి పండితులైతే కొడుకు వస్తుందా, అది మన మన ఏది అంటే మన యొక్క ఆలోచన విధానం అక్కడే ఆగిపోయింది. ఇది ఆధ్యాత్మిక వారసత్వం రాష్ట్రులాగా వచ్చేది కాదండి. సొంత కొడుకు నమ్మలేదు బ్రహ్మంగారు సమాధి అయ్యారంటే, జీవ సమాధి అయ్యారంటే కొడుకు నమ్మలేదు. వెళ్ళి గడ్డపలుకు తీసుకొని తండ్రి సమాధిని బద్దలు కొట్టాడు. ఎవరు కుమారుడే, బ్రహ్మంగారి కుమారుడే, మరి అంత మహానుభావుడే, కారజ్ఞానం చెప్పిన ఆయనే, ఆయన కొడుకే, ఆయన నమ్మలేదు జీవ సమాధి అయ్యారంటే. ఆవిడ కాదు చూస్తే తీయలేదు గోవిందమ్మ తల్లి. లోకమంతా అంటోంది ఇలా ఉండడం విరుద్ధమని. వీళ్ళు ఆ మాటలు పట్టుకుని తల్లి దగ్గరికి వెళ్ళి నువ్వు ఇలా ఉండడానికి వీల్లేదు, లోకం ఎలా ఉంటుందో భర్త పోతే నువ్వు అలా ఉండాలి. కాదు నాయన మీ నాన్నగారు చెప్పారు, ఆవిడ మాట ఆవిడ కొద్దిగా గట్టిగా నిలబడింది, కానీ నమ్మలేదు వీళ్ళు. గడ్డపలుకు తీసుకొని తవ్వారు కూడా, శాపం ఇచ్చారు బ్రహ్మంగారి కొడుకులకి. అంటే చూడండి ఇప్పుడు మరి ఆధ్యాత్మికమే కదా, మరి వారసత్వం రావాలంటే కొడుకులకు కూడా రావాలి కదా జ్ఞానం, వస్తుందా? మరి ఎక్కడికి వచ్చింది? అక్కడ సిద్ధుడికి వచ్చింది. సిద్ధుడికి రావడానికి కారణం ఏంటి? ఆయన పదార్థం చూడలేదు, ప్రసాదం చూశాడు. నిన్న అమ్మ చెప్పారే అందరికి చచ్చిన కుక్క కనపడితే సిద్ధుడికి ప్రసాదం కనపడింది. గురువుగారు ఏది మార్చరండి, నీ బుద్ధిని సరిచేస్తారు. ఆయనకి కుక్క ప్రసాదం రెండుగా, సిద్ధుడికి మాత్రమే ప్రసాదంగా కనపడాలి. ఆయన మాయామంత్రం ఏం ప్రయోగించిన గురుదేవులు ఉన్నది చూపించారంతే. ఆ ఉన్నదాంట్లో ప్రసాద బుద్ధితో చూసిన వాడేమో సిద్ధుడయ్యాడు, పదార్థ బుద్ధితో చూసిన వాళ్ళేమో ఇదిగో వెనకాలన్న వాళ్ళయ్యారు. ప్రసాదంగా మారిన తర్వాత ఇది నాకు ఇది నాకు అని వాళ్ళు వెనకబడ్డారు, వెంటబడ్డారు. కాబట్టి ఆధ్యాత్మికం కూడా వారసత్వంగా కొంతమందికి ఏ కొంతమందికో వస్తుంది, కానీ చాలా కష్టం అలా రావడం కూడా. కాబట్టి ఇక్కడ ఆయన అనుకున్నాడు, నా అంత గొప్ప కుమారుడి వ్యాసుడి కుమారుడు అయ్యుండి ఇక్కడికి రావడం ఏమిటి? నేను మా నాన్నగారు వ్యాసుడు కదా, సాక్షాత్తు వ్యాసో నారాయణో హరిహి కదా, మరి అటువంటి ఆయన కుమారుడయ్యుండి నేను ఇక్కడికి రావడం ఏమిటి అని కాస్త అక్కడ తన ఏది జన్మని బయటపెట్టాడు. ఇంకోటి తన ప్రయాణాన్ని బయటపెట్టాడు. సాధారణంగా ధనాశ ఉన్న వాళ్ళు వస్తారు, కానీ నాకు ఎలాంటి ఆశ లేదు, కేవలం భ్రమపడి వచ్చాను ఇక్కడికి. ఆశలు లేని వాడికి అంతా సుఖమే. అయినా మోహసాగరంలో మునిగాను గనక ఎక్కడి మేలువు ఎక్కడి నిధిలా కాలినడకనొచ్చానే, ఇంతకీ ఫలితం ఏమిటి? విధి వంచితున్నయ్యాను. ప్రారంభం అనుభవించక తప్పదు కదా, మన ప్రయత్నాన్ని బట్టే ఇవి కూడా సాగుతాయి. మిథిలా మిథిలా అనుకుంటూ ఎగురుకుంటూ వచ్చారు. ఇది ఒక తీర్థమా, ఇది ఒక వేదమా అని అనుకుంటున్నాడండి. నిజమే, తీర్థమేది? తీర్థమేదండి, గంగానది దగ్గరికి ప్రయత్నంగా వెడితే అది తీర్థం. అక్కడ కూడా తీర్థభావన కలిగి మునిగితే తీర్థం అది. అంతేగాని అక్కడికి వెళ్ళి కూడా ఇది మా ఇంటి దగ్గర నీళ్లే కదా, ఇవి మా బాకీ బకీట్లో నీళ్ళు ఇంకా శుభ్రంగా ఉంటాయి కదా అని అనుకుంటూ మునిగామనుకోండి, నువ్వు గంగలో మునిగినావు ఒకటి, ఇంటి దగ్గర స్నానం చేసినావు ఒకటే. అక్కడ నీ భావన పరిపుష్టమైతే అది ఎక్కడికి వెళ్ళినా గంగే. తీర్థం అనేటువంటిది మన వాళ్ళు అంటారే, ఆడబోయిన తీర్థం ఎదురయ్యింది అంటారు. స్నానం చేయడానికి వెళుతున్నామండి, ఒక మహాత్ముల దర్శనమైంది, మనకు స్నానం అయినట్లే. మొన్న అమ్మ చెప్పారు కదా, స్నానం మనోమల త్యాగ. ఈ స్నానానికి మళ్ళీ మురికి పడుతుంది, కాసేపటికి మళ్ళీ కాసేపటికి ఒక వాసన బయలుదేరుతుంది. కానీ నిజమైనటువంటి స్నానం ఏమిటి? మనోమల త్యాగం, జన్మరహిత రాహిత్యాన్ని కలిగింపజేసే స్నానం మన గురుదేవులు చేయిస్తారు. మళ్ళీ జన్మ ఉండకుండా ఉండే స్నానం చేయిస్తారు వాళ్ళు, మన మలాన్ని తొలగించేటువంటి స్నానం చేయిస్తారు. ఆయన అంటున్నాడు, ఇది ఒక తీర్థమా, వేదమా? వేదం అంటే అర్థమేమిటి? ఏది తెలుసుకోవాలో నేను తెలుసుకోవడం. నేను ఇంత దూరం ఎందుకు వచ్చాను? శుకుడు తనలోనే తాను మాట్లాడేసుకొని అలా ఆగాడు. ఆ మాటలు అన్నీ విన్నటువంటి ద్వారపాలకుడికి విషయం అర్థమైంది. ఏమర్థమైంది? ఈయన వ్యాసపుత్రుడు, మేరుగు నుంచి వచ్చాడు, మూడేళ్లు నడిచి వచ్చాడు, జనక మహారాజు దర్శనం కోసం వచ్చాడు. అర్థమైంది. విజయోత్తమ, నన్ను మన్నించండి, మీ ఇష్టం, లోపలికి వెళ్ళండి. ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళాలి. కానీ ఎవరైతే విముక్తిని కోరుకున్నారో వాళ్ళకు ముందు ఉండవలసింది ఓర్పయ్య అన్నారండి. ద్వారపాలకుడు కూడా పాఠం చెప్పాడు శుకయుగిందుల వారికి. మన వాళ్ళు అంటారు, పండితుడి పైన కప్పుకున్న కంబడి కూడా కవిత్వం చెప్తుంది అని. కాళిదాసు గారు ఎక్కడున్నారో ఎవరు చెప్పారండి? ఆయన మునికి చెప్పింది. అన్ని ఊళ్ళు వెతుక్కుంటూ వెళ్ళాడు భోజమహారాజు. పాపం ఆయన లేకపోతే ఈయన ఉండలేకపోయాడు. ఎక్కడున్నాడు? అయితే ఒక్కటి అడిగాడు, మరణాంతర పద్యం చెప్పమని ఒక మాట అడిగాడు భోజరాజు. నేను చచ్చిపోతే ఎలా ఉంటుంది? ఈయన నోటి నుంచి ఆ మాట వస్తే చచ్చిపోతాడు కనుక చెప్పలేదు ఆయన కాళిదాసు. సరే, నువ్వు నా రాజ్యంలో ఉండడానికి వీల్లేదు, వెళ్ళి అన్నాడు. మహానుభావాను ఎంతో గొప్పవాడివి, నువ్వు వెళ్ళమన్నావు కాబట్టి సరిపోయింది. అదే భగవంతుడు వెళ్ళమంటే నేను ఎక్కడుండను? రాదు, గింటేసినా ఉండగలమండి. ఓ రాదు, మీ రాజ్యంలో ఉండడానికి వీలేదు, వెళ్ళిపో అన్నాను అనుకోండి, ఏమండి? నంబూరు కాబట్టి గుంటూరులో ఉంటాడు, గుంటూరు కాబట్టి ఇంకొక ఊళ్ళో ఉంటాడు. అసలు పరమాత్మే నువ్వు ఇక్కడ ఉండడానికి వీలేదని గింటేసాడు అనుకో, ఇంకెక్కడికి పోతాడు? చావేశరణ్యం. కాబట్టి పరమాత్మ గింటేస్తే బాధపడాలి, కానీ ప్రభువు గింటేస్తే మనకేమిటండి బాధ? ఇక్కడ కాకపోతే ఇంకో చోటుకు వెళ్ళిపోతాను, ఏమిటండి బాధ? కాబట్టి ఆయన అన్నాడు, మహానుభావను చాలా గొప్పవాడు, ఆయన నువ్వు నన్ను బయటకు గెంటేశావు, కానీ నీకు నమస్కారం. వాడు గెట్టేయకుండా ఉంటే చాలు, పరమాత్మ ఒక్కడు గెట్టేయకుండా ఉంటే చాలు, ప్రపంచం చాలా విస్తారంగా ఉందని బయలుదేరాడు ఆయన. అలా బయలుదేరితే కాళిదాసు ప్రభువును విడిచి ఉన్నాడే కానీ కాళిదాసును విడిచి ప్రభువును ఉండలేకపోయాడు. ఇక ఈయన మారు వేషంలో తిరగడం మొదలెట్టాడు. కాళిదాసు ఎక్కడున్నాడు? ఏమడుగుతున్నాడు? ఊళ్ళల్లోకి వెళ్ళి, మీ ఊళ్ళో ఖాళీ ఉపాసకులు ఎవరైనా వచ్చారా? అమ్మని జగన్మాతను ఆరాధించే వాళ్ళు ఎవరైనా వచ్చారా? కవిత్వంతో మానసోల్లాసం కలిగింపజేసే కవులు ఎవరైనా ఈ మధ్యకాలంలో హరుదించారా అని అందరిని అడుగుతూ బయలుదేరాడండి. అప్పుడు కాళిదాసు గారిని ఊరిని పట్టుకుంటాడు ఆయన. అలాగే ఇక్కడ కూడా జనకుడు ఎంత గొప్పవాడో ఎలా తెలుస్తుంది? శిష్యుడి యొక్క వైభవమే కదండి గురుదేవుల యొక్క ప్రజ్ఞని నిలబెట్టగలిగేది. రామకృష్ణ పరమహంస గారు ఎవరో విదేశాల వాళ్ళకు తెలియదు, కానీ విదేశాల వాళ్ళకు రామకృష్ణ పరమహంసని పరిచయం చేసింది ఎవరు? వివేకానందుడి యొక్క వైభవము, రామకృష్ణ పరమహంస యొక్క ఔన్నత్యం ఎంత గొప్పదో, ఇంత గొప్ప మహానుభావుని తయారు చేసిన ఆ గురుదేవులు ఎంత సమర్థులో కదా అనేటువంటి భావన విదేశీయుల్లో కలగడానికి కారణం వివేకానందుడి యొక్క వైభవం, రామకృష్ణ పరమహంస యొక్క తపస్సుని, ఆయన యొక్క తపనని లోకానికి తెలియజేసింది. తమరి గురువు ఎవరండి అని అడిగి మరీ రామకృష్ణ పరమహంసని వారు ఒకవేళ ఈ శరీరంతో దర్శించలేకపోయినా వివేకానందుడి వాక్ వైభవం ద్వారా దర్శించారు. అలాగా ఇక్కడ ఎవరు ఈ జనక మహారాజు యొక్క వైభవం ద్వారపాలకుడిలో తెలిసింది. అందుకే సత్యం తపః, క్షమ తపః, దానం తపః, యశస్ తపః. తపస్సు అంటే ఏంటో వేదం చెప్పిందండి. మనం తపస్సు అంటే కళ్ళు మూసుకొని ఇలా ఇలా అంటూ ఉంటే తపస్సు అయిపోతుంది అనుకుంటాం. తపస్సు అనేటువంటిది ఇలా ఇలా అంటే వస్తేది కాదండి. మనం ఏమనుకుంటున్నా తపస్సు అంటే, రామకృష్ణ స్వామి వారికి చిన్న కథ చెప్పేవారు. ఒక ఆయన ఉదయాన్నే విష్ణు సహస్రనామం, మధ్యాహ్నం లలితా సహస్రనామం, సాయంత్రం భగవద్గీత, ఎప్పుడు బయట కూర్చొని పారాయణం చేస్తూ ఉండేవాడట. ఎవరైనా యాచకులు వస్తే స్తోత్రం చదువుతూనే చెయ్యి ఊపేవాడట. విశ్వం విష్ణు సత్కారో భూత భయోభూత ప్రభు భూత భూత ప్రభావ భూత ఆత్మ భూత భావన, వెళ్ళు వెళ్ళు, మా ఇంట్లో ఏం లేదు, విష్ణు సహస్రనామం పారాయణమే, చేతులు తిప్పేయడమే. ఇలాంటి మహానుభావుడు వెళ్ళిపోయాడట. ఇన్ని పారాయణం చేసే మహానుభావుడు అక్కడ వైకుంఠానికి పోయాడట నారాయణమూర్తి. వీడు నా రోజు విష్ణు దాసనవారు పారాయణం చేశాడు, ఎంత గొప్ప భక్తుడో. ఎదురేంటి మరి స్వాగతం పలికాడట నారాయణమూర్తి. వీడికి ఆనందం వేసింది. అంటే లోకంలో చిన్న పదవి ఉన్నవాడు ఎదురొచ్చి దండేస్తేనే ఒళ్ళు నిలబడదే, నారాయణమూర్తి శాశ్వత నుంచి వచ్చి దండిస్తే వైభవం ఎంత బాగా ఉంటుంది. చక్కగా వెళ్ళాడు, దండయించుకున్నాడు, ఉన్నదాసనం మీద కూర్చోబెట్టాడు, ముచ్చట్లు మొదలెట్టాడు కృష్ణయ్య. విష్ణుమూర్తి చాలా చక్కగా ఉంది. మధ్యాహ్నం కాగానే ఏదో బయలుదేరింది కడుపులో ఆకలి. ఈయన అనుకున్నాడు ఈయనకు బొత్తిగా మర్యాద తెలియనట్టుంది, వచ్చి ఇంతసేపు అవుతుంది, టీ తాగుతారా కాఫీ తాగుతారా అని కూడా అడగలేదే, ఏం మర్యాద ఇది అనుకుంటూ పోనీలే మధ్యాహ్నం ఏకంగా భోజనమే పెట్టేస్తాడేమో అని. మధ్యాహ్నం భోజనం మూడయింది, నాలుగయింది, అన్నం అడగడం లేదు, ఈయన భోజనం తిన్నావా అని అడగడం లేదు. ఆరయిందండి, వెంటనే ఆయన దిగ్గున లేచి, బుద్ధి ఉందయా పాము మీద పడుకోగానే సరే పాపపుణ్యాన్ని తెలియద్దు, వచ్చింతసేపు అవుతుంటే అన్నం తింటావా కాఫీ తాగుతావా టిఫిన్ చేస్తావా ఏమైనా అడిగావా నీకు బుద్ధి ఉందా అంటే, ఆయన అన్నాడు నువ్వు భూలోకంలో ఏం చేసావు నేను ఇక్కడ అదే చేస్తున్నాను పో అన్నాడు ఆయన. నువ్వు అక్కడ ఏం చేసావు నేను ఇక్కడ కూడా అదే చేస్తున్నాను. నువ్వేం చేసావు? ఉదయం సహస్రనామం, మధ్యాహ్నం సహస్రనామం, సాయంత్రం భగవద్గీత, నోరు నొప్పెట్టుకుండా మొత్తుకున్నావు కదా. నేను కూడా నిన్ను అదే కదా ఇందాక వచ్చిన దగ్గర నుంచి ఎంత పొగిడానే నిన్ను, నేను పొగిడేనా లేదా చెల్లుకు చెల్లు అయిపోయింది. మరి నాకు ఆకలి అన్నాడు, అక్కడిస్తే ఇక్కడ పెట్టబడును అన్నాడు ఆయన. ఒకవేళ నువ్వు అక్కడ ఇస్తే ఇక్కడ పెట్టబడును, అక్కడ నువ్వు కడితే ఇక్కడ పెట్టబడును. వాడంతా ఆలోచించి ఎవరికి ఇక్కడ ఏం పెట్టలేదు, అంత చెయ్యి ఊపడమే. ఏ అందుకని చెప్పి నేను కూడా నేను పో, నువ్వు నన్ను పొగిడావు నేను నిన్ను పొగిడాను, చెల్లుకు చెల్లు అయిపోయింది, నువ్వు అక్కడేం పెట్టలేదు నేను ఇక్కడేం పెట్టను పో అన్నాడు ఆయన. అలాగే ఇక్కడ చూడండి, క్షమ తపః, దానం తపః, సత్యం తపః, యజ్ఞం తపః, అన్ని తపస్సే. ఏది తపస్సు అంటే నువ్వు ఆయన్ని పొందాలి అనే తపనతో చేసే ప్రతి పని, ఓర్పు కలిగి ఉండడం కూడా తపస్సులో భాగమే. మూడేళ్ళు నడిచొచ్చానన్నావే, మూడు నిమిషాలు ఓర్చుకోలేకపోయావే. ద్వారపాలకుడు అడిగాడు, మూడేళ్ళు నడిచానన్నావే, మూడు నిమిషాలు ఓర్చుకోలేకపోయావే, నువ్వెవరివి అన్న మాట నీకంత కోపం వచ్చింది, చూసావా దేహాభిమానం ఎంత ఉందో నీకు, పైగా వ్యాసపుత్రుడని పట్టుకున్నావే, ఈ జన్మలో వ్యాసపుత్రుడు, గతంలో ఎవడివి, రేపు వచ్చే జన్మలో ఏమవుతావు, ఏమండి ఒకసారి ఆలోచించావా అని అడుగుతారు కదా. అలాగే ఇక్కడ కూడా ఆయన అంటున్నాడు, ఇంత మాత్రం ఓర్పు లేకపోయినేమయ్యా, ఇంత ఓర్పు లేకపోయిన వారి నువ్వు ఎంత దూరం వస్తే ఏమిటి ప్రయోజనం అని అంటూ ఒక మాట అన్నాడు. చూడండి, నిజానికి ఇందులో మా ప్రభువు తప్పు కూడా లేదు, తమను గ్రహిస్తే చాలు అని ఇలాగా ఓర్పు యొక్క గొప్ప లక్షణం చెప్తే, అప్పుడు ఆయన అన్నాడు, నిజమేనయ్యా, వచ్చే పోయే వాళ్ళని విచారణ చెయ్యాలి, విచారణ చేయకపోతే కానివి కూడా చొరబడతాయి. ఏమండి, మనం విచారణ చేయకపోతే అన్ని లోపలికి వచ్చేస్తూ ఉంటాయి, కాబట్టి అక్కడ దానికి ఎంక్వైరీ అవసరం. ఎంక్వైరీ అంటే అర్థం ఏంటి, ఏది ఎవరు వస్తున్నారు ఎవరు పెడుతున్నారు, ఇది చాలా అవసరం. విచారణ జరుగుతూ ఉంటే అక్కడ ఏం చెప్పారు మన దండి సోదరు వారు, ఒక చిన్న కథ చెప్పేవారు, ఏది ఒక పెళ్లి జరుగుతూ ఉంటే ఒకడు వచ్చి బాగా పటాటోపంగా తిరుగుతూ, ఇందులో నెయ్యి ఏది, ఇందులో కారం ఏది అని తిరుగుతుంటే, వీళ్ళు అనుకున్నారట ఆడపిల్లవాళ్ళేమో మగపెళ్లి వారిని, మగపెళ్లి వారేమో ఆడపిల్ల వాళ్ళని, వీడు బాగా మర్యాదలు చేస్తుంటే ఇక అసలు వీడి వ్యవహారం ముదిరిపోతుంటే వాళ్ళిద్దరూ కూర్చొని మాట్లాడుకోవడం మొదలెట్టారట. అసలు వీడు ఎవరి తరపు వాడు అని, అబ్బాయి తరపు వాళ్ళు, అమ్మాయి తరపు వాళ్ళు ఇద్దరు వచ్చి ఒక చోట కూర్చొని అసలు వాడు ఎవరు రాని వేలెత్తి చూపించి మాట్లాడుతుంటే, వచ్చిన వాడు వీడిద్దరూ వాడి గురించి మాట్లాడుకోవడం తెలుసుకొని వీడు గోడ దూకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు వీడేం కొట్టారా తిట్టారా ఏం చేయలేదు, ఎంక్వైరీ చేశారు అంతే, విచారణ చేశారు. వాడెవడు అని విచారణతో వాడు పలాయనం చిత్తగించాడు. అందుకే దొంగలు కూడా ఎప్పుడు బయలుదేరతారండి, మాట్లాడుకుంటుంటే రారు, వెలుగుంటే రారు. అందుకే అక్కడ విచారణ జరిగితే మనకి భయం కలగడానికి అవకాశం లేదు. కాబట్టి అక్కడ ఆయన చెప్పాడు, విచారణ లేకపోతే చాలా ప్రవేశిస్తాయ్యా, ఇంకోటేంటి, నేను నీకు శ్రేయస్సే అంటూ బయలుదేరతాయి దుర్గుణాలు కూడా, ఇది లేకపోతే ఎట్లా, ఇది లేకపోతే ఎట్లా అని చెప్పి అన్ని మళ్ళీ అట్టి పెట్టేసుకుంటూ ఉంటాం. ఆ అట్టి పెట్టేసుకోవడం ఏదున్నదో అదే మనకు భారానికి కారణం. కాదు ఇది తొలగించుకోవాలి అని అనిపించింది అనుకోండి, కాని దాన్ని వెంటనే తీసి అవతల పడేయాలి, అంతేగాని దాన్ని మళ్ళీ దాని గురించి విచారణ మనం చేయకూడదు. అలాగే ఇక్కడ కూడా మేము ఎంక్వైరీకి పెట్టారు మమ్మల్ని, ఎవరెవరు వస్తున్నారు అత కనుక్కోమని చెప్పారు మా రాజుగారు, కాబట్టి అలా మా ధర్మాన్ని మేము నెరవేర్చాం. మీరు మహాజ్ఞానిలాగా కనబడుతున్నారు, లోకంలో ఏది సుఖము ఏది దుఃఖము, ఏది శుభము ఏది అశుభము, ఎవరు శత్రువు ఎవరు మిత్రుడు, ఈ సందేహాలు నన్ను పట్టుబీడిస్తున్నాయి, దయచేసి జ్ఞానోపదేశం చేసి వెళ్ళండి అని అడిగాడు. అప్పుడు ఆయన అన్నాడు, నాయన ఏది సుఖం ఏది దుఃఖం అంటున్నావు కదా, ఈ సుఖ దుఃఖాలు రెండింటి గురించి మాట్లాడుకుంటే మీకు సుఖము దుఃఖ దుఃఖం అనేటువంటిది మానవుడికి కలిగేటువంటి వాటిలో, ఇప్పుడు చూడండి, ఒక ఏది సైంటిస్ట్ ఒకడు సుఖము దుఃఖంలో కలిగేటువంటి కన్నీరు, ఏది ఒక ఆవిడటండి ఏడుస్తోంది, సంతానం కలగలేదు ఏడుస్తోంది, ఆయన ఏం చేశాడు ఆ కన్నీటిని పట్టుకొని టెస్ట్ ల్యాబ్కి పంపించాడట, దీనిలో ఏమున్నాయి తెలుసుకుందామని. కొంతకాలానికి గర్భం నిలబడింది అని తెలిసిందట, అప్పుడు కన్నీరు విడవడం మొదలెట్టింది, దాన్ని టెస్ట్ ల్యాబ్కి పంపించాడట. ఓనాటికి గర్భం జారిపోయిందట, నిలబడింది అనుకున్నది జారిపోయిందట, మళ్ళీ ఏడుస్తుందట, మళ్ళీ ఆ నీళ్ళని టెస్ట్కి పంపించాడట, అందులో మొత్తం ఉన్నది ఒకే రకంగా ఉంది. వాడు అనుకున్నాడు లేదని ఏడ్చినప్పుడు ఒక రకంగా, ఉండి నిలబడ్డన్నప్పుడు ఆనందాశ్రువులు ఒక రకంగా, అసలు ఉన్నది లభించింది పోయింది అన్నప్పుడు ఒక రకంగా ఉండాలి కదా, ఎప్పుడు ఇలాగే ఎందుకుంది అని వాడికి ఒక అనుమానం కలిగిందట. అంటే ఈ వికారాలు దేనికి కలుగుతున్నాయి, ఇవో మనకే కలుగుతున్నాయి. మనది అనుకుంటే ఒక రకమైన వికారం కలుగుతోంది, మనది కాదు అనుకుంటే ఇంకో రకమైనటువంటి భావన బయలుదేరుతుంది. కాబట్టి సుఖ దుఃఖాల కారణమేమిటి, నాది అనుకుంటే దుఃఖం కలుగుతోంది, నాది కాదు అనుకుంటే. దీనికి ఒక చిన్న కథ చెప్పారు ఒక మహానుభావుడు, ఒక పూరిల్లు ఆయన్ని, ఆయన వాడు కొడుకును బాగా చదివించాడు, పెద్ద ఉద్యోగం చేస్తూ వేరే దేశంలో ఉన్నాడు. ఈ ఊర్లో ఆయనకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఆ ఫ్రెండ్ ఈయన రోజు మాట్లాడుకుంటున్నారు, ఒరే మా నాన్న ఎలా ఉన్నాడు రా అని అడుగుతుంటాడు అబ్బాయి. ఆ ఇతర దేశాల్లో ఉన్న ఆయన, ఏం చెప్పమంటారు నువ్వు అక్కడ భోగాలు అనుభవిస్తున్నావు, మీ నాన్న పూరి గుడిసెలో ఆ నిరంతరం బాధపడుతున్నాడంటే ఆయన అన్నాడు, అయితే మా నాన్నగారికి సర్ప్రైజ్ ఇద్దామురా, మా నాన్నగారికి ఒక మంచి ఇల్లు కట్టాలి, కాబట్టి నువ్వు ఒక పని చెయ్యి, మా నాన్నగారితో చెప్పకుండా ఒక అద్భుతమైన భవనం నిర్మాణం చెయ్యి, నిర్మాణం చేసిన తర్వాత నేను ఒక రోజున వస్తాను, మా నాన్నగారిని ఇదిగోండి ఇది మీ భవనం అని ఆయన్ని చూపించి ఆశ్చర్యం పరుద్దామని వాళ్ళలో వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు. ఈ విషయం ఆయనకు తెలియదు, కానీ ఈయన ఏం చేశాడు, ఈయన ఆ తండ్రి గారిని తీసుకెళ్ళి ఏమండి ఒక ఇల్లు కడుతున్నాను రండి అని రోజు చూపించేవాడు ఆ ఇంటిని. ఈయన అనేవాడు, ఒరే వాకిలు ఎక్కడ పెడితే బాగుంటుంది, కిటికీ ఇక్కడ పెడితే బాగుంటుంది అని సలహా చెప్పేవాడు. సలహానికి అనుగుణంగానే ఈయన అన్నీ మార్పిస్తున్నాడు, పెద్ద ఆయన కదా, మా స్నేహితుడి తండ్రి, ఆయన చెప్పినట్టు చెయ్యండి అని ఆజ్ఞాపన చేసేవాడు. ఇలా కొంతకాలానికి ఇల్లంతా పూర్తయిపోతుందనగా ఓ రోజున అగ్ని ప్రమాదం జరిగి ఇల్లు బూడిదైపోయింది. బూడిదైపోయేటప్పటికి ఈయన కూర్చుని ఏడుస్తూ ఉన్నాడు. విచిత్రం ఏంటంటే ఆ ఇంకో రెండు రోజుల తర్వాత గృహప్రవేశం పెట్టి ఆ అబ్బాయి వస్తున్నాడు అమెరికా నుంచి. ఈ విషయం తండ్రికి తెలియదు. ఈ లోపల ఈ స్థలం అంతా అమ్మేశాడు కొడుకు, ఇది రాయబారాలు చేసి మధ్యలో ఒక ఆయన చేత ఇల్లంతా అమ్మించేశాడు. ఈయన బోర్ నేడిచే ఏడ్చేస్తున్నాడు ఇక్కడ. ఈ లోపల కొడుకు వచ్చాడు, వచ్చిన తర్వాత నాన్న ఏంటి నాన్న ఏంటి నాన్న అంటే ఇక నెత్తి బాదుకుంటూ, ఒరే నువ్వేమో అక్కడికి వెళ్ళి అలా వెళ్ళిపోయావు, ఇప్పటిదాకా నీడనిచ్చిన ఇల్లేమో ఇలా తగలడిపోయింది, ఇంతకి నా రాత ఇలా తగలడింది, నేనేం చేయనని ఈయన దగ్గరగా ఏడుస్తుంటే వెంటనే కొడుకు ఆ ఏది ఆ ఏదైతే గుప్తంగా రహస్యం ఉందో దాన్ని రిలీవ్ చేశాడు, దాన్ని విడుదల చేశాడు. నాన్న ఇది నీది కాదు నాన్న, ఇది ఎప్పుడు అమ్మేశావు, ఇప్పుడు ఇది నీది కాదు, ఇదిగో ఇప్పటిదాకా నువ్వు చూసావే ఇల్లు, నువ్వు బాగా మార్పులు చేర్పులతో ఇల్లు చెప్పావే, అది నీదై ఉంది అన్నాడు. ఇప్పుడు ఆయన ఏం చేశాడు, శుభ్రంగా కండు విదిలించుకున్నాడు, గుదాను వేసుకున్నాడు, కన్నీడు మొత్తం తుడుచుకున్నాడు, ముఖం మొత్తం ఫ్రెష్ చేసుకున్నాడు, పద గృహప్రవేశానికి పోదామన్నాడు. ఇప్పుడు ఈ దుఃఖానికి ఆనందానికి కారణమైంది ఏది, దుఃఖం ఎందుకు కలిగింది, మరి తగలబడక ముందు తగలబడేటప్పుడు దుఃఖం కలిగింది, ఇప్పుడు తగలబడుతూనే ఉంది గృహం, తగలబడ్డంలో మార్పు లేదు, ఏడుస్తున్నప్పుడు తగలబడుతుంది, ఆనందంగా వెళ్ళిపోదామన్నప్పుడు తగలబడుతుంది. మరి ఆనందానికి దుఃఖానికి కారణం ఏదంటే, ఇది నాది అని అనుకుని అయ్యో నా ఇల్లు తగలడిపోయింది అనుకున్నప్పుడు బాధ కలిగింది, ఇది నాది కాదు అనుకుని అవతలికి వెళ్ళేటప్పటికీ ఎప్పుడైతే నాది కాదని తెలుసుకున్నాడో అప్పుడు ఆనందం వచ్చింది. కాబట్టి ఏది సుఖం ఏది దుఃఖం అంటే, నీకు అనుకూలంగా జరిగితే దాని సుఖం అనుకుంటున్నావు, నీకు వ్యతిరిక్తంగా నీ మనసుకు వ్యతిరిక్తంగా జరిగితే దాని దుఃఖం అనుకుంటున్నావు. అందుకని సుఖము దుఃఖం రెండు కూడా మనస్సును అనుసరించే కలుగుతున్నాయి, మనస్సు మనస్సు పట్టుకుంటేనే కలుగుతోంది. రాముడికి అయోధ్య సుఖం కాదు, అరణ్యం దుఃఖం కాదు, లక్ష్మణుడికి అయోధ్య సుఖం, అరణ్యం దుఃఖం. అందుకనే లక్ష్మణుడిలో వికారం బయలుదేరింది. దశరథుడు వెళ్ళమనగానే దశరథుడు వెళ్ళమన్నాడని కైకమ్మ చెప్పింది, దశరథుడు మూడుతో చెప్పలేదు రాముడితో కూడా, రామాయణంలో కైకమ్మ చెప్పింది ఆ మాట. చెప్పగానే ఈయన బయలుదేరి వెళ్ళాడు. వెళ్ళడంలో అయోధ్య అన్నప్పుడు ఎంత సుఖం ఉందో, అరణ్యం అన్నప్పుడు కూడా అంతే ఆనందంగా ఉంది రాముడి ముఖం. కానీ లక్ష్మణుడు దాన్ని పట్టుకోలేకపోయాడు, ఓర్చుకోలేకపోయాడు. అందుకని అయోధ్య అంటే నేను సుఖం కలిగింది లక్ష్మణుడికి, అడవంటే దుఃఖం కలిగింది. కాబట్టి ఏది సుఖం ఏది దుఃఖం, ఈ రెండికి కారణం ఏమిటి, మనస్థితే దానికి కారణం అన్నాడండి. మన మనస్సు యొక్క స్థితే దానికి కారణం. ఎందుకని? అది అంగీకరిస్తేనేమో సుఖంగాను, నీవు దానికి అనుకూలంగా లేకపోతేనేమో దుఃఖంగాను పరిణమిస్తుంది. ఇదే దీనికి కారణం. ఇక ఎవరి శత్రువు ఎవరి మిత్రుడు అని అడిగావు చూసావా? మానవుడికి తనకి లొంగి ఉన్న మనస్సే తనకు మిత్రుడు, తనకు లొంగి ఉన్నటువంటి ఇంద్రియాలే తనకు మిత్రులు. దీనికి రామకృష్ణానంద స్వామి వారు చెప్పేవారు, 10 మంది దాసులు ఒక యజమాని దగ్గర పనిచేస్తే సుఖమా, 10 మంది యజమానుల దగ్గర ఒక దాసుడు పనిచేస్తే సుఖమా? 10 మంది ఇంద్రియాలు, 10 ఇంద్రియాలు యజమానిని ఏది, ఎవరైతే జీవుడు ఉన్నాడో, దేహదారి ఉన్నాడో, దేహదారి అనేవాడిని యజమాని చేసి 10 ఇంద్రియాలు దాసులు కావాలి. కానీ వీడేం చేస్తున్నాడు, 10 ఇంద్రియాలని యజమానుల్ని చేసి దేహదారి దాసుడు అవుతున్నాడు. అంటే 10 ఇంద్రియాల దగ్గర వీడు 10కి కుదురుతున్నాడండి. కన్ను చూడమంటే చూడడం, చెవి వినమంటే వినడం, కాళ్ళు నడవమంటే నడవడం, చేతులు చేయమంటే చేయడం, నోరు మాట్లాడమంటే మాట్లాడడం. వీడు ఎవరిని యజమాని స్థానంలో ఉంచాలో, ఎందుకని? ఏమండి, ఎప్పుడూ కూడా మన కింద పని చేసేవాడికి మన రహస్యాలు తెలియకూడదండి. మన రహస్యాలు తెలిసాయనుకోండి, వాడు బ్లాక్మెయిల్ చేస్తాడు. యజమాని రహస్యాలు సేవకుడికి తెలిస్తే యజమానిని బ్లాక్మెయిల్ చేస్తాడు. ఇదిగో మీరు పనిచేస్తున్నారు కదా, నేను అమ్మగారితో చెప్తాను ఉండండి అంటాడు. ఇప్పుడు ఎంత యజమాని కూడా అక్కడ ఎవరికి లోపడతాడండి? డ్రైవర్కి లోపడతాడు. వెంటనే డ్రైవర్ గారి మాట ఈయన మాట. డ్రైవర్ గారు అంటారు, మా అయ్యగారికి నేను ఎంత చెప్తే అంత అంటాడు. కారణం ఏమిటి? ఈయన యొక్క లోపం ఆయన గుర్తించాడు, గ్రహించాడు. దాంతో ఏదైనా ఇద్దరికి అనుకూలంగా చేయకపోతే, ఇదిగోండి మీరు స్వీట్ తినద్దంటే మీరు తిన్నారు కదా, అమ్మగారితో చెప్తాను అంటాడు. వీడికి బ్లాక్మెయిల్ చేయడం మొదలెడతాడు. అలాగే ఒక్కడు బ్లాక్మెయిల్ చేస్తేనే మన జీవితం ఇంత ఇదైపోతే 10 ఇంద్రియాలు బ్లాక్మెయిల్ చేస్తున్నాయి జీవుణ్ణి, దేహదారిని. వీడు యజమానిగా ఉండవలసిన వాడు ఈ 10ని రాజస్థానంలో కూర్చోబెట్టి వాడు దాసుడవుతున్నాడు. ఇప్పుడు ఏది సుఖం ఏది దుఃఖం అని అడిగావు కదా, 10 ఇంద్రియాలు నువ్వు చెప్పినట్టుగా వింటే అది సుఖం, ఆ ఇంద్రియాలు చెప్పినట్టుగా నువ్వు వినాలని బయలుదేరితే అది దుఃఖం. ఇది ఎవరైతే 10 ఇంద్రియాలని యజమానిగా చేసుకుంటాడో వాడు శత్రువుగా భావన చేయాలి. ఎవరైతే 10 ఇంద్రియాల్ని వశపరుచుకుంటాడో అవి వాడికి మిత్రులు. అందుకే లోకములన్నీ గడియలోని జయించిన వాడు ఇంద్రియానీకము చిత్తము గెలవనేరము అని ప్రహ్లాదుడు చెప్పాడు. 6 శత్రువులు లోనున్నారు అని హిరణ్యకశ్యపుడికి చెప్పాడు, 6 మిత్రులు నా లోపల ఉన్నారు అన్నారు. అమ్మ మనకి మాటి మాటికి చెప్తున్నారు, శమము దమము ఉపరతి తితీక్ష శ్రద్ధ సమాధానము. శమ దమాది షట్క సంపత్తి. ఈ 6 కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలని ఈ 6 కూడా శమదమాది షట్క సంపత్తిగా మార్చడమే గురుదేవుల యొక్క క్రియ. గురుదేవులు ఏం చేస్తారు? వీటిని మారుస్తుంటాడు ఆయన. మారని నాణ్యాన్ని మార్చేవాడే గురుదేవుడు, మారని దాన్ని మార్చేవాడు. ప్రపంచంలో ఏ మారకుండా మనల్ని ప్రయాణం చేయించేవారు గురుదేవుడు. అలాగే ఇక్కడ కూడా ఈ ఎవరైతే శత్రువు ఎవరు మిత్రుడు చెప్పేశాడు ఆయన. ఎప్పుడైతే ఈ మాటలు విన్నాడో చక్కగా ఆయన ఆనందపడ్డాడు. నిజమేనండి, ఇప్పుడు మీరు ప్రవేశానికి అర్హులు. అందుకనే రాగానే వచ్చే వాళ్ళలో కూడా మనకి భగవద్గీత చెప్పినట్టుగా ఆర్తులుంటారు, అర్ధార్థులుంటారు, జ్ఞానులుంటారు, జిజ్ఞాసులు ఉంటారు. మొన్న మనకు బాబూజీ మహారాజు వారు చెప్పిన విషయాన్ని అమ్మ మనకు చెప్తూ ఓ విషయం చెప్పారు. కొంతమందిని వెంటనే పంపించడం, కొంతమందిని అట్టి పెట్టడం గురుదేవులు. ఎందుకని ఈ క్రియ చేశారు అమ్మ చాలా మార్లు మనకి వివరించారు కూడా. దాని రహస్యం మనకి అర్థం కావడం. ఆర్త భక్తులు ఆర్తి కోసం వస్తారు, తీరిపోగానే వెళ్ళిపోతారు. అర్ధార్థ భక్తులు కోరి వస్తారు, కోరిక తీరగానే వెళ్ళిపోతారు. జ్ఞాన భక్తులు ఉంటారు, నిలబడిపోతారు. జిజ్ఞాసులు ఉంటారు, తెలుసుకుంటుంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి అన్నిటికంటే గొప్పవాళ్ళు ఎవరు? ఆర్తుడేమో గజేంద్రుడు, అర్ధార్థుడేమో ధ్రువుడు, జ్ఞానభక్తుడేమో ప్రహ్లాదుడు, జిజ్ఞాస భక్తి ఉద్ధవుడు అని చెప్పారు. వీళ్ళ 4 ఉన్నారు భాగవతంలో. వీళ్ళ 4 అవసరమే పరమాత్మకి. ఆర్తుడు కదా అని గజేంద్రుణ్ణి వదలలేదు, అర్ధార్థి కదా అని ధ్రువుణ్ణి వదలలేదు. అంటే ఏం చేశాడు స్వామి? ఆర్తిని తమ వైపుకు మార్చాడు. అర్థానికి నిజమైన అర్థం ఏమిటో తాను నిలబడి ధ్రువుడికి చూపించాడు. తెలుసుకోవలసిన వస్తువేదో ఉద్ధవుడికి తాను నిలబడి గోపికల దగ్గరకు పంపించి మరీ నేర్పించాడు. అంటే పరమాత్మ తాను బోధ చేస్తాడు, స్వీయ బోధ. అలాగే భాగవతులతో చేరి మనకు బోధిస్తాడు. ఇది ఆయన మనస్సులో ఉంది ఒకే కోరిక. కానీ సాధన చెయ్యగా 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 ఆయన కనిపించింది, నేను గాదు ముక్కు కోసం వెతుకుతుంటే రత్నం కనపడింది, నాకు ఇంకేం అవసరం లేదు అన్నట్టుగా. అలాగే ఇక్కడ కూడా అన్ని కక్షలు దాటాడు. ఒక 5 నిమిషాలు తీసుకుంటాను ఏమనుకోకండి, ఎందుకంటే మళ్ళీ మహిషాసుర మర్దిని ప్రారంభం చేసుకోవాలి మనం రేపటి నుంచి. ఈయన అన్ని కక్షలు గుర్తు చేసుకున్నాడు. ఈ కక్షలు దాటి లోపలికి వెళ్ళగానే అక్కడ ఇంకొకరు కనిపించారు. ఎవరు వారన్నారు? ఏమండి, మీకు విశాలమైనటువంటి భవనం ఇచ్చారండి జనక మహారాజు గారు, అక్కడ ప్రవేశించండి. మొట్టమొదటిది ఏమిటండి? దేహాభిమానం, ఇది కదా అడ్డుపడేది. రెండవది ఏమిటి? విషయ వాసన, ఇది ఎంతవరకు నిగ్రహించారు అనేటువంటిది కూడా అక్కడ పరీక్ష. అందుకే గురుదేవుల దగ్గర పరీక్షలు అని తెలియని పరీక్షలు ఉంటాయి. బయట విద్యాభ్యాసాలు ఎలా ఉంటాయంటే మీకు క్వార్టర్లీ ఇస్తున్నా, పరీక్ష ప్రిపేర్ కండి, డేట్లు చెప్తారు, సబ్జెక్టులు చెప్తారు, ఆఫర్లీ అంటారు, ఏ పరీక్ష ఎప్పుడు పెడతారో చెప్తారు, మధ్యాహ్నము సాయంత్రము చెప్పి చేయిస్తారు. కానీ గురుదేవుల దగ్గర పరీక్ష అలా ఉండదండి. అది రావు కాలాలు యమగండాలు చూసుకొని బయలుదేరు పరీక్షలు, నిరంతరం పరీక్షా కాలమే గురుదేవుల దగ్గర. అందుకని ఆ పరీక్ష పెట్టాడు. ఎక్కడ విషయం? అక్కడ లోపలికి పంపించారు. ముందు ఉత్తమోత్తమైన సంగీతం అండి, ఇది శబ్దం, బాగా మంచి సంగీతం శబ్దం. రెండవది వారాంగనులైనటువంటి స్త్రీమూర్తులు, సౌందర్యవంతులైనటువంటి వారు ఈయన దేహాన్ని పట్టుకు నడిపిస్తూ స్పర్శ అంటే శరీరాన్ని తాకి నడిపిస్తున్నారు. శుకయోగిందుల వారిని రెండు రెండు అని దేహం పట్టి నడిపిస్తున్నారు. శబ్ద స్పర్శ రూపం అంటే ఇంతవరకు చూడనటువంటి యువహి మాతృమూర్తులు ఎవరైతే ఉన్నారో స్త్రీమూర్తులు, వారందరూ కనిపిస్తున్నారు. అంటే ఏ భావనతో చూస్తున్నాడు? కనుదోయి కన్యకాంతలడ్డం పైన మాతృభావన చేసి మరణువాడు అని ప్రహ్లాదు గురించి చెప్తాడు భాగవతంలో. శుకుడు ఎలా చూస్తున్నాడు? ఇది రూపం. తర్వాతది రసం, అంటే భక్ష్యము చోష్యము లేచ్యము రసము ఏమండి, ఇన్ని రకాలు పంచ అనేటువంటి పంచభక్ష్యాలు అంటారే, నమిలి తినేవి, బాగా చుర్రుకొని తినేవి, బాగా త్రాగగలిగేవి భక్ష్యము చోష్యము లేచ్యము రసము, ఇవన్నీ పంచభక్ష్యాలు. ఈ పంచభక్ష్యాలతో కూడిన పదార్థాలు రసం, ఇవి నాలుకని ఆకర్షిస్తున్నాయి. మధురమైన పదార్థాలు పెట్టాడు జనక మహారాజు అక్కడ. అలాగే శయ్యాసుఖం, మెత్తనైనటువంటి పరుపు పెట్టాడు. అలాగే స్నానం, ఒంటికి ఇంత దూరం నుంచి నడిచొచ్చాడు కదా, సుగంధ పరిమళ భరితమైనటువంటి ఆ లేపనాలతో శరీరాన్ని అలంకరించడానికి వీలుగా గంధ లేపనం. అలాగే స్నానం, స్నానం చేయించేది కూడా స్త్రీమూర్తులు. అక్కడ అన్ని పరీక్షలే అక్కడ ఆయనకి, ఇంత చేశారు. కానీ దేన్ని తను వ్యతిరేకించలేదు. పరీక్షలు మనకు అనుకూలంగా వస్తాయని ఉండవండి, గురుదేవుల దగ్గర ప్రతికూలకంగానే వస్తాయి. మనం కాదనే స్థితిలోనే పరీక్షలు వస్తాయి. ఇది నాకు ఎందుకు వచ్చింది అనుకునే పరీక్షలు అక్కడ కూడా వస్తాయి. కానీ దాన్ని నువ్వు ఎలా స్వీకరించగలుగుతున్నావు? అక్కడ ఈయన ఇవన్నీ అనుభవించాడు. శబ్దము స్పర్శ రూపము రసము గంధం మంచి వాసన పరిమళ ద్రవ్యాలు. ఇలాగా ఈ పంచతన్మాత్రలు జీవుణ్ణి వేధించినట్టుగా ఇక్కడ శుకయోగింద్రుడి మనస్సుకి పరీక్ష పెట్టాడండి. ఇక ఆఖరుకు శయ్యాసుఖం, చక్కగా మెత్తని పరిపించి దాని మీద పడుకోమంటే ఈయనేం చేశాడు? వాళ్ళున్నంత వరకు మర్యాదగా అన్నింటినీ స్వీకరించాడు. అన్నింటిలోకి తాను వెళ్ళాడే గాని తన మనస్సును అన్నింటి మీద పారేసుకోలేదు ఆయన. అన్నింటిలోకి తను వెళ్ళిందే గాని తాను వెళ్ళలేదు. తనువును వదిలిపెట్టాడే గాని తనను వదిలిపెట్టలేదు. తనువునిచ్చేశాడు కానీ తానెవరో తాను గుర్తించి ఆ స్థితిలోనే ఉండిపోయాడు ఆయన. అంటే ఇవన్నీ జరుగుతున్నది దేనికి? సంస్కారాలన్నీ దేనికి జరుగుతున్నాయి? తనువుకి. తానెవరో తాను గుర్తించిన స్థితిలో ఉన్నాడు గనక ఇవన్నీ తనువుకు జరిగే సంస్కారాలు, తనక సంబంధం లేదు. అందువల్ల అలాగైనా అన్నింటినీ చూస్తున్నాడే కానీ దీన్ని వ్యతిరేకించడం లేదు, దేని ఎందు మనసు పెట్టలేదు. అంటే కావాలని అడగడు, కొత్తది కోరడు. ఈయనని లోకులను కలిసి ఎక్కువలను పలకనివాడు, కూటబడులను కూడనివాడు, మద్గురుండు పడితుట్టగనేటికి రాచవానికి మనకు భాగవతంలో చెప్తాడు. ఎందుకని మా నాన్న మెడలో పామును వేశాడని ఆ శమీకుడి కుమారుడు శృంగి ఉంటాడే ఆ అబ్బాయి అడుగుతాడనమాట. ఎప్పుడు లోకుల దగ్గరికి యాచనకి వెళ్ళలేదే, ఒకవేళ ఓ రోజున పెట్టి ఈ రోజున పెట్టలేదని, నువ్వు ఎందుకు పెట్టలేదని నిలదీసి అడగలేదే. అడగని వాడు, పెట్టింది గుర్తు పెట్టుకోని వాడు, పెట్టిన వాడిని మరలా మరలా అడగడానికి వెళ్ళని వాడు మన మా గురుడు మద్గురుండు పడి చుట్టగనేటికి రాచవానికి ఎందుకని ఆ పామును వేశాడని అడుగుతాడనమాట. అలాగే ఇక్కడ కూడా శుకుడు అన్నిటిలో తాను వెళ్ళేది, తనువు వెళ్ళిందే కానీ తను తను వెళ్ళలేదు, మనస్సును పారేసుకోలేదు. ఇక ఆఖరుకు ఒక క్రిందనే ఆయన ఒక చక్కనైనటువంటి తివాచి పరుచుకొని ఒక కంబళి, తను తెచ్చుకున్న కంబళ ఒక దాన్ని వేసుకొని అక్కడే నిద్రపోతాడు. ఈ విషయం గుర్తెరిగిన తర్వాత జనకుడు వస్తాడు అక్కడికి. అంటే తరువాత ప్రవేశం చూశారా, గురు దర్శనానికి ఎన్ని పరీక్షలు దాటితే గురు దర్శనం, ఒక ద్వారపాలకుని దాటాలి, ఇగో ఇవన్నీ దాటిన తర్వాత అప్పుడు జనకుడు దగ్గరికి వస్తాడు. అప్పుడు జనకుడు బోధ చేస్తాడన్నమాట, ఆయన బంధనం అనేది మనస్సుకు సంబంధించిందే కానీ అది తనువుకు సంబంధించింది కాదు, నువ్వు నేను అనుకుంటే అది ప్రతిదీ బంధనమే, నువ్వు ఏమై ఉన్నావనే విచారణ చేసి ప్రయత్నం చేస్తే బంధనం ఎక్కడా లేదు, అది మనస్సుకు సంబంధించింది, కనుక జాగ్రత్తగా మనం గృహస్థాశ్రమ ధర్మాన్ని ఆశ్రయించాలి, ఇది ధర్మమే, నేను చూడు ఎలా ఉన్నానో అని జనకుడు తనకు తానే ఉదాహరణగా తననే చూపించుకుంటూ బోధని శుకయోగిందులు వారికి అనుగ్రహిస్తాడు. దానిలో సత్యాన్ని గుర్తించిన ఈయన మళ్ళీ వ్యాసుడి దగ్గరికి వెళతాడు. పివరి అనేటువంటి ఒక కన్యను కూడా వివాహం చేసుకున్నాడు, ఆయనకు 9 మంది కుమారులు కలిగారని దేవీ భాగవతం చెప్తోంది. ఆ 9 మందే నవవిధ భక్తి మార్గాలని మనకి అంతరార్థంగా చెప్తారు. అలా నవవిధ భక్తి మార్గాలే భగవంతుని తెలుసుకోవడానికి మార్గాలని మనకు మహాత్ములు తెలియచేశారు గనక, అలా సుఖ జనక సంవాదం ద్వారా ఉన్న సత్యాన్ని గుర్తెరిగి మళ్ళా తిరిగి ఆ ఏది నిజమైనటువంటి స్థితిలోకి ఆ శుకుడు ప్రయాణం చేశాడనే విషయాన్ని చెప్తూ మనకు మళ్ళీ అడుగుతారు సూత మహర్షుల వారు శౌనకాది ఋషుల్ని, మరి నువ్వు చెప్తున్నటువంటి ఈ ఆ ప్రవచనంలో అంటే మీరు మాకు అందిస్తున్నటువంటి ఈ కథల్లో మహామాయ మహాదేవి అని కొన్ని మాటలు వచ్చాయి కదా, ఆవిడ ఎవరు, ఎలా వచ్చింది, ఆవిడ ఎందుకని చరిత్ర మనకందరికీ అంత శ్రవణానికి ఆమోదయోగ్యకరంగా ఉంటుంది అనే విషయం అడిగితే ఆయన మహిషాసుర మర్దనిగా అమ్మావతారాన్ని, మహిషాసురుడి యొక్క వృత్తాంతాన్ని చెప్పడానికి పంచమస్కందంలో ప్రవేశిస్తాడు. ఆ పంచమస్కందాంతర్గతమైన మహిషాసుర మర్దని వృత్తాంతాన్ని మనకింకా 3 రోజులు సమయం ఉంది కనుక చక్కగా ఈ 3 రోజులు ఆ విషయాన్ని గురించి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంతవరకు వాసుదేవ.